ప్రియమైన ఆత్మబంధులారు, భక్తులు ఎక్కువ మనస్సు గురించి అడుగుతున్నారు. మనస్సు గురించి ఒక ఐడియా ఉండాలి. ముందు మనకి అనేక తలంపుల యొక్క సమూహం మనస్సు, అనేక కోరికల యొక్క సమూహం, అనేక తలంపుల యొక్క సమూహం మనస్సు. ఎవడు మనస్సు వాణ్ణే శిక్షిస్తూ ఉంటుంది, ఎవడు మనస్సు వాణ్ణే పీడిస్తుంది, ఎవడు మనస్సు వాణ్ణే శిక్షిస్తుంది. ఎవరికైతే పవిత్రమైన మనస్సు ఉందో వాళ్ళకి ఆ పవిత్రమైన మనస్సు సుఖాన్ని తీసుకొస్తుంది, ఎవరికైతే పవిత్రమైన మనస్సు లేదో అదే వాళ్ళకి దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. మనం మెంటల్ హెల్త్ గురించి కానీ మెంటల్ ఎడ్యుకేషన్ గురించి కానీ ఆలోచించేవాళ్ళు తక్కువ. అంటే శారీరక ఆరోగ్యం గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించేవాళ్ళు సమాజం తక్కువే, ప్రభుత్వం కూడా తక్కువే. శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎందుచేతనంటే మనస్సు యొక్క కంట్రోల్లో శరీరం ఉంటుంది. అంటే మనస్సుకి స్థూల రూపం శరీరం, మనస్సు వేరు శరీరమే కాదు. మనస్సులోకి వచ్చే ప్రతి వికారం కూడా శరీరం మీద పడుతుంది. అంచేత శరీరం కంటే కూడా ముఖ్యం మనస్సు. మనస్సు అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. మనస్సు అంటే ఏంటంటే తలంపుల యొక్క సమూహం, కోరికల యొక్క సమూహం. అంటే మనకి ఈ శరీరం వచ్చినప్పటి నుంచే జీవితం ప్రారంభమైంది అనుకుంటాం. ఈ శరీరం వచ్చి ఒక మనకు ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చి ఉంటుంది ఈ శరీరం. ఈ శరీరానికి వయస్సు 50 ఏళ్ళు ఉండొచ్చు. ఈ మనస్సుకు 1000000 సంవత్సరాలు, 800000 సంవత్సరాల వయస్సు ఉందో భగవాన్ చెప్తూ ఉండాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. శరీరం పుట్టినప్పుడు మనం పుట్టలేదు, అంటే శరీరం మరణించినప్పుడు మనం మరణించం. ఈ నేను అనే తలంపు ఎప్పుడైతే మనలో పుట్టిందో అప్పుడు మనం పుట్టాము. అంటే నేననే తలంపు ఎప్పుడైతే మనకు కలిగిందో అప్పుడు జన్మించాం. మళ్ళీ నేననే తలంపు ఎప్పుడైతే నశించిందో అప్పటి వరకు మనకు మోక్షం రాదు. అంటే మన సోర్సులోంచి నేననే తలంపు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు జారిపోయాం. మళ్ళీ నేననే తలంపు అది ఎక్కడి నుంచి అయితే ఏ వృత్తం నుంచి ఎరయ్యే వస్తుందో అక్కడ కరిగిపోతేనే కానీ మనకి మోక్ష సుఖం మనకు తెలియదు. అంచేత నువ్వు ఎప్పుడు పుట్టావంటే నేననే తలంపు పుట్టినప్పుడు నువ్వు పుట్టావు. నేననే తలంపు ఎప్పుడైతే అణిగిపోయిందో అప్పుడు నీకు చివరస్థితి కలుగుతుంది, మోక్షస్థితి కలుగుతుంది. అంటే శరీరం పుట్టుక పుట్టుక కాదు, శరీరం యొక్క చావు చావు కాదు. అంటే ఈ నేననే తలంపు వచ్చిన తర్వాత మనస్సు ఫార్మ్ అవుతుంది, మనస్సు ఏర్పడుతుంది. ఆ మనస్సులో అనేక కోరికలు ఉన్నాయి, అనేక తలంపులు ఉన్నాయి, అనేక సంస్కారాలు ఉన్నాయి, అనేక అలవాట్లు ఉన్నాయి. మనసులో అనేక అలవాట్లు ఉన్నాయి, అనేక తలంపులు ఉన్నాయి. అలవాట్లన్నీ మనసులో ఉంటాయి. అంటే ఇప్పుడు మనకేమన్నా కొన్ని అలవాట్లు ఉంటే ఆ శరీరం మరణించినప్పటికీ ఈ అలవాట్లన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి, మనసులో ఉంటాయి. ఆ మళ్ళీ కొత్త శరీరం వచ్చిన తర్వాత, అంటే కొత్త మ్యాటర్ వచ్చిన తర్వాత, ఆ మ్యాటర్ ద్వారా, ఆ శరీరం ద్వారా ఈ తలంపుడు వ్యక్తం అవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఉండగా ఏ తలంపులు అయితే, అలవాట్లు అయితే, ఏ కోరికలు అయితే ఉన్నాయో రాబోయే శరీరంలో కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. శరీరాలు మారుతూ ఉంటాయి, ఆ సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది. అన్నిటిలోకి మనస్సును నిగ్రహించడం చాలా కష్టం అని అర్జునుడు కృష్ణుడిని ప్రశ్న అడిగాడు. కృష్ణుడు ఏమని చెప్పాడంటే, చాలా కష్టం, నువ్వు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను, చాలా కష్టం మనస్సును నిగ్రహించడం, చాలా కష్టం. గాలిని మూట కట్టడం కంటే కూడా మనస్సును నిగ్రహించడం కష్టం. అందుచేత దానికి రెండు ఉపాయాలు ఉన్నాయి. ఒకటి వైరాగ్యం, రెండు అభ్యాసం. ఈ వైరాగ్యం ద్వారా, అభ్యాసం ద్వారా మనస్సును నిగ్రహించవచ్చు అని కృష్ణుడు అర్జునుడికి సలహా చెప్పాడు. మనకు కూడా ఎప్పుడైనా వైరాగ్యం వస్తూ ఉంటుంది. అది నిజమైన వైరాగ్యం కాదు, అది వివేకం వల్ల వచ్చిన వైరాగ్యం కాదు, నిత్యానికి అనిత్యానికి ఉన్న మధ్య భేదం తెలుసుకుని వచ్చిన వైరాగ్యం కాదు. ఇకే ఎప్పుడైనా వస్తూ ఉంటుంది పరిస్థితులు. సమాజపరంగా సంసారంలో పరిస్థితులు ఏమైనా ప్రతికూలంగా ఉంటే వైరాగ్యం వస్తూ ఉంటుంది, అది నిజం కాదు ఆ వైరాగ్యం. ఏ వైరాగ్యం లేదు, జ్ఞానం వల్ల వచ్చే వైరాగ్యం. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం అని ఆ విభజన చేసుకోవడం వల్ల వచ్చే వైరాగ్యం నిలబడుతుంది. కానీ వీరికి ఇంటికాడ పరిస్థితులు ఒకసారి ప్రతికూలంగా ఉన్నంత మాత్రం చేత వచ్చే వైరాగ్యం మటుకు అది నిలబడదు, దానివల్ల జ్ఞానం రాదు. అది వీరికే టెంపరీగా వస్తూ ఉంటుంది, టెంపరీగా పోతూ ఉంటుంది, కానీ అది వైరాగ్యం అనిపించకూడదు. అది విచక్షణ వల్ల వస్తుంది వైరాగ్యం. ఆ వైరాగ్యం నిలబడుతుంది, ఆ వైరాగ్యం వల్ల వివేకం కూడా పెరుగుతుంది. అంటే వైరాగ్యం అనే మాట ఎందుకు చెప్పాడంటే, కృష్ణుడు బాహ్య విషయ చింతన ఆగిపోతుంది వైరాగ్యం ఉన్నవాడికి. ఇప్పుడు మనం అందరం చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళైనా, అందరూ చేసే పొరపాటు ఏమిటంటే విషయచింతన విడిచిపెట్టకుండా మోక్షాన్ని పొందుదామనే చేసే ప్రయత్నం. విషయచింతన విడిచిపెట్టకూడదు, భోగచింతన విడిచిపెట్టకూడదు. లైఫ్ను బాగా ఎంజాయ్ చేయాలన్న కాంక్ష లోపల పెట్టుకుంటూ విషయచింతన త్యాగం చేయకుండా, భోగదృష్టి త్యాగం చేయకుండా, భోగబుద్ధిని విడిచిపెట్టకుండా, ఎంతసేపు ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను ఏం విడిచిపెట్టకుండా, విషయ బుద్ధి విడిచిపెట్టకుండా మోక్షం సంపాదించాలనే ప్రయత్నంలో మనం ఉన్నాం. అంచేత ఆ ప్రయత్నం మటుకి అన్నాడు సక్సెస్ అవ్వదు. అంచేత ఎవడికైతే విషయ బుద్ధి నశించిందో వాడికి మోక్ష బుద్ధి కలుగుతుంది, కానీ విషయ బుద్ధి త్యాగం చేయని వాడికి మోక్షానుభవం కలగదు, మోక్షశాంతి కలగదు, మోక్షసుఖం కలగదు. అంటే సామాన్యంగా మానవులందరూ చేసేది ఏంటంటే విషయ త్యాగాలు చేయకుండా, విషయ బుద్ధి విడిచిపెట్టకుండా, విషయ చింతన విడిచిపెట్టకుండా మోక్షాన్ని సంపాదిద్దామని చూస్తున్నారు. అంచే సాధకులందరూ ఫెయిల్ అవుతున్నారు. ఇది మెయిన్ కారణం. అమ్మగారు ఏమని అడిగారంటే నా మనస్సు నన్నే బాధ పెడుతుంది, ఇతరులు ఎవరో బాధ పెట్టినంత ఎక్కువగా నా మనస్సు నన్నే బాధ పెడుతుందని. అంటే ఏమవుతుందంటే, అంటే కొన్ని వేలాది జన్మల్లోంచి వచ్చేటువంటి సంస్కారాలు, వాసనలు, ఈ తలంపులు, ఈ అలవాట్లు, ఇవన్నీ మనస్సులో ఉంటాయి. మనస్సులు ఎలా ఉంటాయంటే సూక్ష్మంగా ఉంటాయి, అవి కనిపించవు, అలవాట్లు కనిపించవు. అంటే పూర్వ జన్మల్లో మనం పూర్వంలో ఎక్కడ జన్మించాము, ఏ కుటుంబంలో జన్మించాము, ఏ దేహంలో ఉన్నాము, ఏ ప్రాంతంలో ఉన్నామో జ్ఞాపకం ఇప్పుడు మనకు లేదు. కానీ అప్పుడు చేసిన పనుల వల్ల వచ్చి కొన్ని అలవాట్లు కొన్ని ఉంటాయి, అలవాట్లు అన్నీ మనస్సులో ఉంటాయి. అవన్నీ ఏమిటంటే అన్ని అలవాట్లు అన్నీ మనసులో సూక్ష్మంగా ఉంటాయి, స్థూలంగా ఉండవు. ఏం చేస్తాయంటే మళ్ళీ కొత్త శరీరం వచ్చిన తర్వాత ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఉజృంభిస్తూ ఉంటాయి, అలా అణిగి ఉంటాయి, మనసులో సూక్ష్మంగా ఉంటాయి. దానికి ఆ వాసనకి ఇప్పుడు మనకి ఏదైనా గడ్డి విత్తనాలు భూమిలో వేస్తే మనకు వర్షం రాకపోతే ఆ విత్తనం మొక్క అవదు, అలా గడ్డి కింద రాదు. అది 4 వర్షాలు కురిసేటప్పటికి బాగా గడ్డి కింద వచ్చేస్తుంది. అలాగే మనసులో ఉన్నటువంటి ఆ సూక్ష్మ వాసనలు ఏం చేస్తాయంటే అలా అడిగి ఉంటాయి. ఆ సూక్ష్మ వాసనలకు అనుకూలమైన పరిస్థితులు బాహ్యంగా కనిపించినప్పుడు వర్షం కురిసిన వెంటనే పచ్చగడ్డ వచ్చినట్టు ఆ వాసనలన్నీ ఒకసారి విజృంభిస్తాయి. ఒక్కో ఏ వాసనకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు ఆ వాసన విజృంభిస్తూ ఉంటుంది. అది అంచేత ఈ సంస్కారాలన్నీ, ఈ తలంపులన్నీ కూడా మనసులో ఉన్నాయి. రమణ మహర్షి గారు అక్షర మణమాలలో ఏమని చెప్పారంటే, ఓ అరుణాచలేశ్వరుడ, భౌతికమైన దేహం భౌతికమైన అగ్నికి ఆహుతి అయిపోకముందే నీ జ్ఞానాగ్నిని పంపించి ఈ మనస్సులో ఉన్నటువంటి కల్మషాన్ని, బుద్ధిలో ఉన్న దోషాన్ని నీ జ్ఞానాగ్నిని పంపించి దహింపజేస్తే నేను నీ స్వరూపాన్ని పొందుతాను, నేను బాగుపడతాను, నేను మోక్షస్థితిని పొందుతాను. పండు కుళ్ళిపోయిన తర్వాత ఆ పండు ఇంకెందుకు పనికిరాదు. అంచేది నా దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అంచేది నువ్వు ఈ దేహం ఈ భూమి మీద అటు ఇటు తిరుగాడుతున్నప్పుడే, ఈ దేహం శవం అవ్వకముందే, ఈ దేహం కుళ్ళిపోకముందే నువ్వు నీ జ్ఞానాగ్నిని పంపించి, వరుణాచలేశ్వరుడు నీ జ్ఞానాగ్నిని పంపించి ఈ మనస్సులో సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా నీ జ్ఞానాగ్ని చేత నశింపజేస్తే నేను నాకు మోక్షం కలుగుతుంది, కానీ ఇంకొక అవకాశం నాకు లేదు అని అక్షర మణమాలలో రమణ మహర్షి గారు అరుణాచలేశ్వరుని ప్రార్థించారు. మనకి ఏ తలంపులు అయితే ఇప్పుడు ఈ జన్మలో ఎక్కువగా వస్తున్నాయో, ఏ అలవాట్లు అయితే మనల్ని ఎక్కువగా పీడిస్తున్నాయో, ఏ విషయాల మీదకైతే మనస్సు బాహ్యంగా ఎక్కువ విజృంభిస్తుందో, దానికి సంబంధించిన పనులు పూర్వజన్మలో మనం ఎక్కువ చేసినట్టుగా జ్ఞాపకం పెట్టుకోవాలి. బాగా అర్థం చేసుకో, పూర్వజన్మల్లో ఏ దేహంలో మనం ఉన్నామో మనకి జ్ఞాపకం లేదు. ఆ దేహమో జ్ఞాపకం లేదు, ఆ కుటుంబం జ్ఞాపకం లేదు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, మీ పూర్వ దేహాల్లో మీరు ఏ కుటుంబంలో జన్మించారో, ఎక్కడ పుట్టారో నేను చెప్పమంటే చెప్తాను మీకు. ఇప్పుడు ఈ దేహంలో ఉన్న బాధ, ఈ సంసారంలో ఉన్న దుఃఖం భరించలేనప్పుడు పూర్వజన్మ దుఃఖం కూడా ఎక్కడ తెచ్చిపెట్టగలను మీకన్నారు. అంటే ఇప్పుడు ఈ సంసారంలో ఉన్న దుఃఖం మీరు భరించలేకపోతున్నారు, ఆ పూర్వజన్మలనే మీకు జ్ఞాపకం చేస్తాననుకోండి, మీకు ఎక్కువ దుఃఖం పెంచిన వాడిని అవుతాను నేను. అంటే మీ పూర్వజన్మలు తెలుసున్నానని చెప్పనన్నారు ఆయన. కారణం ఏంటంటే మీకు దుఃఖం పెరుగుతుంది, దానివల్ల మీకు కలిసి వచ్చే లేదు, దుఃఖం పెరుగుతుంది. అంచేత పూర్వజన్మలు కూడా ఇంకా మీకు అది అనవసరం. పూర్వజన్మలు కూడా స్వప్నమే, రాబోయే జన్మలు కూడా స్వప్నమే, ఇవన్నీ దేహాలన్నీ కూడా స్వప్న సమానం. అంచేది వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. చాలామంది భూతకాలాన్ని ఏమో భూతకాలంలో విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు, జ్ఞాపకం పెట్టుకుని బుర్ర పాడు చేసుకుంటూ ఉంటారు. దాన్ని మీకు సాధనకే కలిసి రాదు. పెరిగిపోయిన గడవలో తల పెట్టుకోవటం వల్ల మీకు భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏం ఉపయోగపడదు. భూతకాలంలో గొడవలన్నీ వదిలేసి భవిష్యత్తులో కూడా మీరు గాలి మేళ్ళ కట్టకుండా వర్తమాన కాలంలో కనుక మీరు సజీవంగా జీవిస్తే, మీ చేతిలో ఉన్న వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో కూడా మీరు బాగుపడతారు. చేతిలో ఉన్న కాలాన్ని విడిచిపెట్టకండి. ఈ వర్తమాన కాలంలో జీవించడం నేర్చుకోండి. రేపుకి రూపు లేదు, ఈ రోజున జాగ్రత్త, ఈ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్త మీరు తీసుకుంటే రేపు జాగ్రత్త రేపు తీసుకుంటుంది అని చేసి ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్, వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోమని రమణాచార్యుడు తరచుగా చెప్పేవారు. ఈ పూజ చేసినా జపం చేసినా ధ్యానం చేసినా మనస్సుని నియమించుకోవటం కోసమే, ఇంద్రియాలను నియమించుకోవటం కోసమే. ఈ నిజమైన ఇంద్రియాలన్నీ కూడా మనస్సులో ఉంటాయి. బయటికి కనిపించే ఇంద్రియాలన్నీ ఊరికే గోళాలు, ఇంద్రియాలు కూడా సూక్ష్మంగా అన్నీ మనస్సులో ఉంటాయి. శ్మశానంలో ఈ గోళాలు కాలిపోతాయి, కానీ మనస్సులో ఉన్న ఇంద్రియాలు ఏమీ కాలవు. మళ్ళీ ఇంద్రియాలన్నీ నెక్స్ట్ బర్త్కి అవి తీసుకురాబడతాయి. అని చేసి మనస్సును నిర్మించడానికి దానికి రమణ మహర్షి గారు చెప్పి స్వప్రయత్నం ఉండాలి, కాలపరిపక్వం ఉండాలి, ఈశ్వరుని కరుణ ఉండాలి, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, గురువు యొక్క దయ ఉండాలి. మీరు సాధన చేయాలి, సాధన చేయటం కూడా ఎంతో వినయంగా చేయాలి, అణకువగా చేయాలి, దాని ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయాలి, ఎదురు చూసినట్టు చేయకూడదు. మీరు చేసే పని హృదయపూర్వకంగా భగవంతుని హృదయపూర్వకంగా విశ్వసించి మీరు చేసే సాధన హృదయపూర్వకంగా కనుక చేస్తుంటే ఏ బలహీనత అయితే మిమ్మల్ని పీడిస్తుందో ఆ బలహీనతలోంచి విడుదల చేయమని ఈశ్వరుని కనుక మీరు ప్రార్థిస్తే అప్పుడు ఆయన కరుణ మీకు కలుగుతుంది, ఆయన దయ మీకు కలుగుతుంది, ఆ బలహీనతలోంచి మీరు విడిపడతారు. అంటే ఈశ్వరానుగ్రహం లేకుండా మీ మన బుద్ధిలో ఉన్న దోషాల్లోంచి ఎవడు కూడా విడుదల పొందలేడు. దానికి ప్రయత్నం చేయండి. చేస్తున్న ప్రయత్నమే ఈశ్వరుడి దయగా మారిపోతున్నది, ఈశ్వరుడి యొక్క కరుణగా మారుతుంది. అంటే మీరు చేసే ప్రయత్నం శ్రద్ధగా చేయాలి, భక్తిగా చేయాలి, హృదయపూర్వకంగా నమ్మి చేయాలి. అసలు మీరు చేసే ఈ పని మీద మీకు నమ్మకం ఉంటే, మీకు విశ్వాసం ఉంటే తప్పనిసరిగా ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే మీరు తప్పనిసరిగా తరించబడతారు. కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, కృష్ణుడు ఏదైనా బుద్ధిలో దోషాలు ఉన్నప్పటికీ భగవంతుడి యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడు మామూలు సామాన్య భక్తుల కంటే కూడా తొందరగా బాగుపడతాడని చెప్పాడు. వీరికి పూజ జపం లాంఛనంగా చేసేవాళ్ళకంటే ఏదైనా బుద్ధిలో దోషాలు ఉన్నప్పటికీ వాడి విశ్వాసం భగవంతుడి మీద ఉన్నవాడి విశ్వాసం వాస్తవమైంది అయితే, యథార్థమైంది అయితే, ఇవి మెకానికల్గా పూజలు చేసేవాళ్ళు మెకానికల్గా జపాలు చేసేవాళ్ళకంటే వాడు తొందరగా బాగుపడతాడని ఇచ్చిన వాడుకున్న విశ్వాసమే వాడిని బాగు చేస్తుంది. వాడుకున్నటువంటి ఈశ్వరుడి పట్ల వాడుకున్నటువంటి వాస్తవమైన యథార్థమైనటువంటి ప్రేమే వాడిని బాగు చేస్తుంది. ఎన్నో అలవాట్లు ఉంటాయి మనసులో, అవి మీకు తెలియపోవచ్చు. ఎన్నో తలంపులు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, ఆ మనస్సు నువ్వు కాదు అసలు. ఉంటే ఉండనే కోరికలు, ఉంటే ఉన్నాయి తలంపులు, ఉంటే ఉన్నాయి. నువ్వు ఆ మనస్సే నువ్వు కాదు అసలు, మనస్సే నువ్వు కాదు. ఆ మనస్సుతోటి నువ్వు తాదాత్మ్యం పొందటం వల్ల నీ మనస్సు నేను పీడిస్తుంది. ఆ మనస్సులో మనస్సుతోటి తాదాత్మ్యం పొందటం వల్ల మనసు నిన్ను పీడిస్తుంది. యు ఆర్ నైదర్ దిస్ బాడీ నార్ దిస్ మైండ్, ఇమ్మోర్టల్ సెల్ఫ్ యు ఆర్. ఈ దేహము నువ్వు కాదు, ఈ మనస్సు నువ్వు కాదు, కేవలము సాక్షాత్తు ఆత్మస్వరూపుడివే. సాక్షాత్తు సద్వస్తువే నువ్వు. ఏ వస్తువుకైతే చావు లేదు, ఏ వస్తువుకైతే పుట్టుకు లేదు, ఏ వస్తువుకైతే ముసలతనము లేదు, ఏ వస్తువుకైతే రోగము లేదు, ఏ వస్తువు అయితే నిరంతరము శాంతిలో ఊగిసలాడుతుంటుందో ఆ తత్వం, ఆ పరమాత్మ ఎవరంటే నువ్వే. అంచేది ఈ శరీరం నువ్వు కాదు, ఈ మనస్సు నువ్వు కాదు. అంచేది మనస్సుతోటి నువ్వు తాదాత్మ్యం పొందకపోతే మనస్సులో ఉన్న కోరికలన్నీ ఎండిపోతాయి, మనస్సులో ఉన్న తలంపులన్నీ ఎండిపోతాయి. మనస్సుతోటి తాదాత్మ్యం పొందకు అంటే మనస్సుకు నువ్వే నీళ్లు పోస్తున్నావు. మామూలుగా ఏదైనా మొక్క వేసామనుకోండి, ఆ మొక్కను మామూలుగా మనం చంపక్కర్లేదు, దానికి నీళ్లు పోయి మానేస్తే చచ్చిపోతుంది. అదేవిధంగా నీ మనస్సుతోటి నువ్వు తాదాత్మ్యం పొందటం మానే, మనస్సుతోటి నువ్వు తాదాత్మ్యం పొందటం మానేస్తే దానంతరే ఎండిపోయి రాలిపోతుంది అది. లేకపోతే అది నీకు చేత కాకపోతే ఏక వస్తువు నిరంతరము చింతించండి. మనో నిగ్రహానికి ఏమిటంటే, ఒక ఇష్టదేవతను తీసుకోండి, మీకు రాముడు కానీ కృష్ణుడు కానీ లేకపోతే గురువు కానీ శివుడు కానీ ఎవరొకరు, మీ ఇష్టదేవతను మీరు ఒకరు తీసుకోండి. ఆచార్యుడు ఎవరొక ఆచార్యుడు కానీ మీ ఇష్టదేవతను మీరు తీసుకోండి. ఆ ఇష్టదేవతను నిరంతరము చింతించడం వల్ల కూడా, ఆ ఇష్టదేవత యొక్క రూపం నిరంతరం చింతిస్తూ ఆ ఇష్టదేవత యొక్క నామాన్ని నిరంతరం స్మరించడం వల్ల కూడా మిమ్మల్ని ఏ విషయాలైతే బాధ పెడుతున్నాయో ఆ విషయాలు సన్నగిలుతాయి, ఆ విషయాలు ఎండిపోతాయి, ఎండిపోయి రారిపోతాయి మీకు తెలియకుండా. అంటే మీరు నిరంతరము ఏక వస్తువును చింతించడం వల్ల మీకు ధ్యానం కుదురుతుంది. ధ్యానం వల్ల మీరు పునర్జన్మలకు తీసుకొచ్చే వాసనలు తలంపులన్నీ నశిస్తాయి, చివరికి మనస్సు కూడా నశిస్తుంది. అంటే మీ మనస్సు మీకు సహకరించాలి, బ్రహ్మానుభవం పొందటానికి, బ్రాహ్మిస్థితి పొందటానికి మీ మనస్సు మీరు సహకరించాలి. మీరు భౌతికంగా ఏదైనా అభివృద్ధిలోకి రావాలన్నా మీ మనస్సు మీకు సహకరించాలి. అంచేత కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, మీ మనస్సుతోటి మీరు విరోధం పెట్టుకోవద్దు, మీ మనస్సుతోటి మీరు స్నేహం చేసుకోండి. అంటే మీ మనస్సు మీకు సహకరించేలాగా దాన్ని మలుచుకోండి. అంటే వడ్రంగి ఏ విధంగా అయితే కలపని ఏ విధంగా అయితే తలుపుడి కింద మామూలుగా ఈ కిటికీల కింద ఎలా తయారు చేస్తాడో, తనకి ఏ వస్తువు కావాలో ఆ వస్తువు కింద ఏ విధంగా అయితే వడ్రంగి ఆ చెక్కను తయారు చేస్తున్నాడో, ఏ విషయం అయితే మీరు సాధించాలనుకున్నారో దానికి అనుగుణంగా మీ మనస్సును తయారు చేసుకోండి. ఏ విషయ కారణంగా మీ మనస్సు ఎక్కువ బాహ్యముఖానికి వచ్చేస్తుందో మీరు చూసుకోవాలి. అంటే దానికి సంబంధించిన పని మీరు పూర్వజన్మలో చేసినట్టు, ఆ కారణాన్ని కనుక మీరు తొలగించుకుంటా అంటే అప్పుడు మీకు మనస్సు ఉపసంహరించబడుతుంది. అంటే దానికి కారణానికి దానికి అపోజిషన్ పార్టీ పెట్టాలి. ఏ బలహీనత అయితే మీకుందో ఆ బలహీనతకి వ్యతిరేకమైనటువంటి అలవాటు కనుక మీరు పెంచుకుంటే ఆ బలహీనత తగ్గుతుంది. సత్పురుషుడు సహవాసం అంటే ఇవన్నీ వాటిలంతరే మీకు తెలియకుండానే తగ్గుతూ ఉంటాయి, రెడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది మనస్సు విషయం, మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళిపోయి బయట విషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. అనుభవిస్తూ మనస్సు పాడవుతూ ఉంటుంది. మనస్సు ఒళ్ళంతా బాడి చేసుకుంటుంది. అంటే ఇంద్రియాల ద్వారా విషయాలలోకి బయటకు వెళుతుంది, ఆ విషయాలను చింతిస్తూ ఉంటుంది, మళ్ళీ రియాక్ట్ అవుతూ ఉంటుంది. విషయాన్ని చించేది మనస్సే, మళ్ళీ రియాక్ట్ అయ్యేది మనస్సే, సమస్యలను కల్పించుకునేది మనస్సే, కల్పించుకున్నట్లు సమస్యల్లో కూరుకుపోయి బాధపడేది మనస్సే, ఈ సమస్యల్లో నుంచి బయటకు రావాలని మళ్ళీ ప్రయత్నం చేసేది మనస్సే. అంటే ఇదంతా మనస్సే చేస్తుంది. అంటే ఈ సెన్సస్ ద్వారా బయటికి వెళ్ళి ఈ మనస్సు ఇంత గొడవ తెచ్చి పెడుతుంది. అండ్ డైజెస్టబిలిటీ ఎట్ ఎవరీ స్టెప్. అంటే ఏమిటంటే మనస్సు ఎక్కడికక్కడ ఇలా భంగం పొందుతుంది. ఎక్కడైతే సుఖం లేదు అక్కడ సుఖం ఉందని మనస్సు చెబుతుంది, ఎక్కడైతే శాంతి లేదు అక్కడ శాంతి ఉన్నట్టు మనస్సు చెబుతుంది. అంటే ఎక్కడ ఏది లేదు అక్కడ ఉన్నట్టు అది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎండమావుల్లో నీరు లేదు, ఎండమావుల్లో నీరు ఉండదు కానీ అక్కడ నీరు ఉన్నట్టు మనస్సు కనిపిస్తూ ఉంటుంది. లోకంలో సుఖం లేదు కానీ లోకంలోనే సుఖం ఉందని మనస్సు చెబుతూ ఉంటుంది. అది గమత్తు. లోకంలో సుఖం లేదు. కృష్ణుడు చెప్పాడు ఈ లోకం ఏమిటంటే దుఃఖాలయం అన్నాడు. ఈ లోకానికి ఇది సుఖాలయం అని కృష్ణుడు చెప్పలేదు. ఈ లోకం దుఃఖాలయం, ప్రపంచంలోనే సుఖం ఉందని మనసు చెబుతూ ఉంటుంది. అంటే ఎక్కడ శాంతి లేదు, ఎక్కడ సుఖం లేదు, ఎక్కడ ఆనందం లేదు, ఎక్కడ ఆరోగ్యం లేదు, అక్కడ ఆటల కోసం మనసు వెతుకుతూ ఉంటుంది. ఈ మనసు చేసే చేష్టలు అయ్యి ఇతరులు మీకు కలగజేసే దుఃఖం కంటే మీ మనస్సే మీకు ఎక్కువ దుఃఖం కలగజేస్తుంది. ఎక్స్పెక్ట్ చేసేది మైండే, డిజపాయింట్ అయ్యేది కూడా మైండే. వీటిలన్నిటిలోంచి, ఈ మనస్సులోంచి, ఈ బంధంలోంచి, ఈ నరకాసురులోంచి విడుదల పొందాలంటే ఇక్కడ ఆచార్యుల వారు ఏం చెబుతున్నారంటే, ఈ ఓన్లీ సక్సీడ్స్ హూ ఫాలోస్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది కైండ్ వైజ్ టీచర్. ఎవడైతే ఈశ్వరుడు మాట యందు గౌరవించి ఈశ్వరుడు చెప్పినటువంటి శబ్దాన్ని ఎవడైతే నమ్మి ఆ శబ్దాన్ని అర్థం చేసుకునే విషయాన్ని ఆచరించడానికి ఎవడైతే ప్రయత్నము చేస్తున్నాడో వాడిని వాసన విడిచిపెడుతుంది. అంటే వాడిని మనసు ఇంకా బంధించదు. వాడిని ఎవడైతే మీకు సబ్జెక్టు చెబుతున్నాడో వాడు తెలివిగలవాడుగా ఉండాలి, వాడు వివేకవంతుడై ఉండాలి. ఆకాశం ఎంత విశాలంగా ఉందో, సముద్రము ఎంత లోతుగా ఉందో, అంత లోతు గల హృదయం, అంత విశాలమైనటువంటి మనస్సు హృదయం కలిగినటువంటి టీచర్ అయి ఉండాలి. మీకు ఏ టీచర్ అయితే మీకు లెసన్ టీచ్ చేస్తున్నాడో వాడు ఎలా ఉండాలంటే వైజ్ టీచర్. వాడు ఎలా ఉంటే తెలివి గలవాడై ఉండాలి, వివేకవంతుడై ఉండాలి, బాగా దూరంగా దూరదృష్టి కలిగి ఉండాలి, సూక్ష్మ బుద్ధి కలిగి ఉండాలి. వాడు ఎలా ఉండాలంటే దయాపూర్ణుడై ఉండాలి. వాడు మెకానికల్గా ఉండకూడదు. ఎవరైతే ఎవరికైతే బోధిస్తున్నాడో వాడు పట్ల ప్రేమ కరుణ ఆప్యాయత వర్షిస్తూ ఉండాలి. ఆ టీచర్ యొక్క లక్షణాలు ఇక్కడ చెబుతున్నాడు ఆచార్యులు వారు. వినేవాడిని ఎక్కడికి తీసుకెళ్లాలో, ఏ గమ్యానికి వినేవాడిని తీసుకెళ్లాలో చెప్పేవాడికి తెలిసి ఉండాలి. స్పష్టంగా గమ్యం తెలిసి ఉండాలి. అంటే ముందు చెప్పేవాడికి తెలియాలి, వినేవాళ్ళందరినీ ఎక్కడికి ఏ గమ్యానికి చేర్చాలో ముందు చెప్పేవాడికి తెలియాలి. వాడు వైజ్ టీచర్ అయి ఉండాలి, కైండ్ టీచర్ అయి ఉండాలి. ఇలాంటి విత్ ది యూజ్ ఆఫ్ హిజ్ ఓన్ ఇంట్యూషన్. ఈ తెలివితే ఆ టీచర్కి తెలివి ఒకటే సరిపోదు, దయ ఒకటే సరిపోదు, దూరదృష్టి ఒకటే సరిపోదు. వాడు ఏ వస్తువు గురించి అయితే చెబుతున్నాడో దానికి సంబంధించినటువంటి ఇంట్యూషన్ ఉండాలి. ఆ వస్తువుకు సంబంధించినటువంటి అనుభవం కూడా ఎంతో కొంత టీచర్కి ఉండాలి. అంచేత అటువంటి వాడు మాటలు చెబుతూ ఉంటే, అటువంటి మాటలు చెబుతూ ఉంటే మీరు అజ్ఞానంలోంచి విడుదల పొందడానికి ఆ టీచర్ చెప్పే మాటలు సహకరిస్తాయి. ఏ టీచర్ మాటలు? ఎవడైతే సబ్జెక్టు మీకు బోధిస్తున్నాడో, ఏ విషయం గురించి అయితే బోధిస్తున్నాడో ఆ విషయం గురించి ఆ టీచర్కి అనుభవం ఉండాలి.
తర్వాత వాడు దయగలవాడై ఉండాలి,
తర్వాత వాడు తెలివి గలవాడై ఉండాలి, వివేకవంతుడై ఉండాలి, వాడికి సహనము కలిగి ఉండాలి,
వస్తువు సంబంధించినటువంటి అనుభవం ఉండాలి,
అనుభవం విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి. ఇన్ని రకాలుగా టీచర్కి కనుక లక్షణాలు ఉంటే ఆ టీచర్ చెప్పే మాటలు కనుక మీరు జాగ్రత్తగా విని ప్రయత్నం కనుక చేస్తే మీ అజ్ఞానంలోంచి మీ మనస్సులోంచి అహంబుద్ధిలోంచి బయటకు పట్టడానికి బయటికి రావటానికి అవకాశం ఉంది. వచ్చేస్తారంటాం లేదు, అంటే నటన కోసం కాకుండా దంభం కోసం కాకుండా మీరు హృదయపూర్వకంగా ఆ టీచర్ యొక్క మాటల్ని నమ్మి హృదయపూర్వకంగా నమ్మి మీరు చేసే సాధన కూడా అజ్ఞానంలోంచి విడుదల పొందాలి. ఈ జన్మలోనే శరీరంలో ఉండగానే మోక్షాన్ని సంపాదించాలనేటువంటి కాంక్ష మీకు కలిగి ఉండి ఆ ముముక్షత్వం కలిగి ఉండి ఆ చివరి కాంక్ష మీకు కలిగి ఉండి ఉపాధ్యాయులు చెప్పిన మాట మీరు ముందు శ్రద్ధగా శ్రవణం చేయాలి. ఆ శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి, మననం చేసిన తర్వాత దాన్ని ధ్యానం చేయాలి, అర్థాన్ని ధ్యానం చేయాలి. మీ హృదయానికి మీ గుండెకి వంట పట్టించుకోవాలి, ముందు అది మీకు అర్థం కావాలి. అర్థమైన తర్వాత దాన్ని హృదయపూర్వకంగా ఎంతవరకు మీరు ఆచరించగలిగితే అంతవరకు దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మీ మనస్సు పరచబడిపోతుంది, వస్తువును తెలుసుకోవడానికి మాయ దారిస్తుంది. మాయ ఎక్కడో బయట లేదు, మాయ మాయంతా మనస్సులోనే ఉంది. అంటే మనస్సు ఎప్పుడైతే నశిస్తుందో మాయ కూడా నశిస్తుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకుంటున్నారో మీ మనస్సే మీకు సహకరిస్తుంది, హృదయంలోని ఈశ్వరుని తెలుసుకోవడానికి దారి చూపిస్తుంది. అది ఎంత అయితే ఆ టీచర్ మీకు చెప్పే టీచర్ దయాపూర్ణుడై ఉండాలి, తెలివి గలవాడై ఉండాలి, వివేకవంతుడై ఉండాలి, దూరదృష్టి కలిగి ఉండాలి. ఏ వస్తువు నీ చేతికి అందజేయాలని చూస్తున్నాడో ఆ వస్తువుకు సంబంధించిన అనుభవం కలిగి ఉండాలి. ఇన్ని ఉంటేనే కానీ అక్కడ సరిపడదు అంటున్నారు ఆచార్యులు వారు. మీకు నిజంగా మోక్షశాంతి కావాలా, మోక్షసుఖం కావాలా, మోక్షానందం కావాలి, నిజంగా కావాల్సి ఉంటే అబద్ధం అబద్ధంగా కాదు. మీకు నిజంగా కనుక మోక్షం కావాలనుకుంటే గివ్ లైక్ పాయిజన్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్, అంటే మీరు విషానికి ఎంత దూరంగా ఉంటారో, విషానికి ఎంత దూరంగా ఉంటారో మీరు అదేవిధంగా ఈ బాహ్య విషయ చింతనకు కూడా అంత దూరంగా ఉండండి. అంటే విషయాలను చింతిస్తూ మీరు ఆత్మ దొరుకుతున్నారు ఎప్పుడు అనుకోవద్దు. ఎవడైతే ఆత్మను చింతిస్తున్నాడో వాడికి ఆత్మ దొరుకుతుంది. విషయాలను చింతించేవాడు ఆ జన్మకు ఆ జన్మ, ఆ రోజుకు ఆ రోజు, ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం వాడు స్వరూపానికి దూరం అయిపోతూ ఉంటాడు. మీరు కలకత్తా వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, మెడ్రాస్ వెళ్ళి రైలుకు కూర్చుని మేము కలకత్తా వెళ్ళిపోతున్నాం, మేము కలకత్తా వెళ్ళిపోతున్నాం అనుకోవటం ఎటువంటిదో. ఓ పక్కన మీరు విషయాలను చింతిస్తూ మాకు మోక్షం వచ్చేస్తుంది మోక్షం వచ్చేస్తుందని అనుకోవటం కూడా అటువంటిదే. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఎలా ఉంటాయో, తూర్పు పడమరలో ఎలా ఉంటాయో ఈ క్వైట్ ఆపోజిట్స్. ఈ విషయ చింతన కనుక మీరు చేస్తూ ఉంటే ఎన్నడూ మీకు మోక్ష అనుభవం కలగదు, మీ మనస్సు హృదయాకారం చెందదు, మీ మనస్సు ఆత్మాకారం చెందదు, మీ మనస్సు హృదయంలో నిలబడదు. మనస్సుకి ఎప్పుడు హృదయంలో ఉండాలని ఉంటుంది, కానీ విషయ చింతన ఏం చేస్తుందంటే దానికి మనస్సు పిలక పట్టుకుని శిరస్సులోగా మనస్సును తీసుకొచ్చేసి విషయాలు ఇంద్రియాల ద్వారా మనస్సు బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది. కొంతమంది జాగ్రత్తగా చదువుకుందాం ఇంటికాడ కూర్చొని అనుకున్నప్పటికీ చెడ్డ స్నేహితులు కనుకుంటే ఆయన ఇంటికాడ చదువుకోనివ్వరు, ఆయన ఏదో వంపెట్టి రోడ్డు మీదకి తీసుకుపోతూ ఉంటారు ఆయన పాడు చేయటానికి. అదేవిధంగా మనస్సుకి జనరల్గా హృదయంలో ఉండాలని అనుకున్నప్పటికీ ఈ విషయాలు ఏం చేస్తాయంటే ఆ మనస్సు యొక్క పిలక పట్టుకుని దాన్ని శిరస్సులోకి తీసుకొచ్చేసి ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చేసి బాగా అంటే ప్రకృతిలో కలిసిపోయేటట్టు చేస్తూ ఉంటాయి ఈ విషయాలు. అంటే బాహ్యంగా బ్యాడ్ కంపెనీ ఎటువంటిది, విషయాలు కూడా అటువంటి ఎంట్రీని డబ్బా చూసిన వాడు ఎవడో చావడటండి, తాగిన వాడి మటుకే చస్తాడటండి, కానీ విషయాలు అలా కదటండి. విషయాలు అనుభవించకుండా ఉరికి మీ మనసులో చింతించినప్పటికీ మీ మనసు పూర్తిగా కుళ్ళిపోతుంది, మీ మనసు పూర్తిగా పాడైపోతుంది. ఎండ్రిన్ డబ్బా తాగిన వాడిని చంపుతుంది, విషయాలు స్మరించినా కానీ వాడు పాడైపోతాడు, తాగక్కర్లేదు విషయాల్ని. విషయాన్ని నువ్వు అనుభవించకపోయినప్పటికీ మనస్సులో విషయాన్ని చింతిస్తున్నప్పటికీ నువ్వు పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. పర్సనల్గా నువ్వు భోగించక్కర్లేదు, చింతించినప్పటికీ నువ్వు పతనం అయిపోతావు అని ఆచార్య స్వాములు వారు అంటున్నారు. విషయ చింతన ప్రస్తుతం విడిచిపెట్టు, ఒకేసారి నీకు మోక్షానుభవం కలగకపోయినా, అప్పుడు ఒకేసారి నీకు మోక్షానుభవం కలగకపోయినా ముందు విషయ చింతన తగ్గించుకో. తగ్గించుకుని ఏం చేసంటే ఈ ఏమైనా చెడు గుణాలు ఉంటే ఆ గుణాల్లోంచి బయటకు వచ్చి మంచి గుణాలను ప్రాక్టీస్ చెయ్యి. అవి ఏమిటంటున్నాడంటే అండ్ టేక్ టు కంటెంట్మెంట్, నీకు ఉన్న దానితో సంతృప్తి పడు, నీ కృషి ఏదో నువ్వు చేసుకో, నీ పని ఏదో నువ్వు చేసుకో, పని దొంగలుగా ఉండొద్దు. మీరు ఎంతవరకు చేయగలరా పని అంతా మీరు చేసుకోండి, పని చేసుకుని మీకు ఎంత వస్తే అక్కడతో మీరు సంతృప్తి పడండి, మీరు కష్టపడండి, మీరు సంపాదించుకోండి, మీకు వచ్చిన దాంతో మీరు సంతృప్తి పడండి. కొంతమందికి సంతృప్తి అనేది వాళ్ళ జీవితంలో ఉండనే ఉండదు, వాళ్ళకి మటుకు మనసు అంతర్ముఖం కాదు.
కొంతమందికి క్రూరత్వం ఉంటుంది. మీరు ఎవరికైనా క్రూరత్వం కనుకుంటే తగ్గించుకుని మీరు ఉంటుంది దయాస్వభావంగా, దయాస్వభావాన్ని పెంచుకోండి. అంటే మర్యాద స్వాముల వారు అనేవారు దయగల హృదయంలోనే దేవుడు సాక్షాత్కరింపబడతాను. ఎవరికైతే దయగల హృదయం ఉందో ఆ హృదయంలోనే దేవుడు తెలియబడతాడు. అంటే దయగల హృదయమే భగవంతు యొక్క నిలయం అని అది ఆయన చెప్పి, దయగల హృదయమే భగవంతుడి యొక్క నిలయం. అంటే ఎవరికైతే దయగల హృదయం ఉందో వాడి హృదయంలోనే భగవంతుడు నివసిస్తూ ఉంటాడు, వాడి హృదయంలోనే భగవంతుడి కాపురం పెట్టుకుంటాడు అని మలయాళ స్వాములు వారు అంటూ ఉండేవారు. అంటే కంటెంట్మెంట్, కైండ్నెస్ అండ్ ఫర్గివ్నెస్. మీకు ఎవరైనా అపకారం చేశారనుకోండి, ఇలా అపకారం చేశారు అపకారం చేశారని రిపీటెడ్గా అనుకోవటం కంటే వాళ్ళని క్షమించండి, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళని మర్చిపోండి. మీకు ఎవరైతే అపకారం చేశారో వాళ్ళని క్షమించి వాళ్ళని మర్చిపోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అస్తమాన్ని రిపీటెడ్గా వాళ్ళ రూపాన్ని మీరు బ్రెయిన్లోకి మీ నెదర్లోకి తెచ్చుకునే పని మీరు చేయొద్దు. దానివల్ల మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎదుట మనిషి మాట్లాడుతుంటే ఆడి మైండ్ ఎలా పనిచేస్తుందో మాటను బట్టి మనం చెప్పొచ్చు. మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ మైండ్ ఎలా పనిచేస్తుందో వాడికి ఆ మాటను బట్టి మనం చెప్పొచ్చు. ఇంకే మైండ్లోంచి మాట వస్తుంది అని చెప్పి మాటను బట్టి మనం చెప్పొచ్చు. ఇక్కడ ఆచార్యులు వారు ఏమంటున్నారంటే, నువ్వు వంకర బుద్ధి వద్దు, నీకు వక్రంగా వంకర బుద్ధినోడు వక్రంగా మాట్లాడుతూ ఉంటాడు, ఆడు గొడవ నీకు వదిలేయి. నీ మనస్సు, నీ మాట, నీ చేత నిదానముగా ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. కొంతమంది చేస్తే చేస్తానని చెప్తారు, కొంతమంది చెయ్యకపోతే చేయనని చెబుతారు, కొంతమంది చేస్తానని చెప్పరటండి, చేయనని చెప్పరటండి, లిటిగేషన్ క్రియేట్ చేస్తుంటారు అదే పని కొంతమందికి. అటువంటి వాళ్ళు నువ్వు సాధ్యమంతరకు నువ్వు దూరంగా ఉండు, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటావు, నేర్చుకుంటే ఈశ్వరానుగ్రహానికి పాత్రలు అవుతావు. ఈ రకమైన గుణాల వల్ల నీ మనస్సును నువ్వు జయించగలవు. ఇంతకీ అది సమస్య ఇక్కడ. నీ మనస్సును నువ్వు వంకర బుద్ధి పెట్టుకుని నీ మనస్సును ఎప్పుడూ జయించలేవు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం వల్ల నీ మనస్సులో వంకరలు ఉంటే నిదానం అవుతాయి. నీ మనస్సులోనూ వంకరలను పెంచుకోకు, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటావు నేర్చుకుంటే. ఒకవేళ నీ మనసులో వంకరలు ఉన్నప్పటికీ ఆ వంకరలు సరి అవుతాయి. అంచేది నువ్వు ఎలా ఉండాలంటే దయను నేర్చుకో, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం నేర్చుకో, కంటెంట్మెంట్ నేర్చుకో, కైండ్నెస్ నేర్చుకో, ఫర్గివ్నెస్ నేర్చుకో, స్ట్రైట్ ఫార్వర్డ్ నేర్చుకో. అన్నీ నేర్చుకున్న తర్వాత పీస్ కూడా ప్రాక్టీస్ చేయి. కొంతమందికి ప్రతిదానికి అశాంతిగా ఉంటారు, ఎప్పుడు చూసినా ముఖంలో అశాంతితోటి కాలిపోతూ ఉంటారు. కారణం ఉండక్కర్లేదు, ఎప్పుడు చూసినా ముఖంలో అశాంతే కానీ శాంతి ఉండదు. ఎప్పుడు చూసినా ఆ ముఖం వాళ్ళు ఎంత అశాంతితో కాలిపోతున్నారో ఆ ముఖం చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి శాంతి ఉండదు, సుఖం ఉండదు. అంచేత నువ్వు ఎప్పుడు సాధ్యనంతరకు నిన్ను నువ్వు హింస పెట్టుకోకు, నీ శరీరాన్ని నువ్వు హింస పెట్టకు, నీ మనస్సును హింస పెట్టుకోకు. నువ్వు శాంతిగా ఉండటానికి, సాధ్యనంతరకు సుఖంగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయి, కానీ ఎప్పుడు అశాంతిగా ఉండకు, అసుఖంగా ఉండకు. అంటే ఇతరులు ఎవరైనా నీకు దుఃఖాన్ని తీసుకురావటానికి ప్రయత్నం చేసినా నువ్వు దుఃఖానికి గురి అవ్వద్దు, ఈ విషయంలో నువ్వు ఫరంగా ఉండు అని ఆచార్య స్వాములు వారు మనకు సలహా చెబుతున్నారు. ఏం చేస్తానంటే శాంతిగా ఉండు. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే, ఎవడు ఎవడైతే కొంత శాంతిని ప్రాక్టీస్ చేస్తున్నాడో, ఎవడికైతే కొంత వాడు సుఖం వాడికి తెలుస్తుందో, ఎవడికైతే కొంత శాంతి అందుతుందో, వాడు ఏం చేస్తాడంటే ఈ శాంతి సహాయంతో వాడుకున్న బలహీనతలతో వారు పోరాడవచ్చు. ఇది రహస్యం. ఏంటి, ఎంతో కొంత నీకు శాంతి ఉంటే, ఎంతో కొంత నీకు కొంత సుఖం తెలిస్తే, నువ్వు అప్పుడు నీ బలహీనతలతో నువ్వు పోరాడటానికి తగినటువంటి శక్తి నీకు కలుగుతుంది. నీకే శాంతి లేదనుకో, కొంచెం కూడా నీకు శాంతి లేదనుకో, నీలో ఉన్న బలహీనతలతోటి పోరాడటానికి నీకు శక్తి కలగదు. అంటే ఎంతో కొంత శాంతిని కూడా నువ్వు ప్రాక్టీస్ చేయాలి, శాంతిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎదట వాళ్ళని ఏ విధంగా అయితే నువ్వు హింస పెట్టకూడదు, ఆ విధంగా నీ లోపల జీవుడు ఉన్నాడు, నీ మనసును కూడా నువ్వు హింస పెట్టుకోకు. వారు ఇలాగన్నారు, వీరు ఇలాగన్నారని వారు కొట్టారని, వారు తిట్టారని ఈ మాటలని జ్ఞాపకం పెట్టుకుంటూ నీ మనస్సును పాడు చేసుకోవద్దు, నీ మనసును స్పాయిల్ చేసుకోవద్దు. సాధ్యమైనంత వరకు హోలీ కంపెనీ విడిచిపెట్టొద్దు. నీకు చాచరైనంత వరకు ఎంతవరకు చెప్పినటువంటి సుగుణాలని అలవాటు చేసుకో. కొంతమందికి దేహం తప్పించి ఇంకేం అక్కర్లేదటం. ఏం కట్టుకుంటున్నాం, ఏమి తింటున్నాం, వాళ్ళ పొట్ట గురించి, వాళ్ళ బట్ట గురించి తప్పించి ఇంకా దేని గురించి ఆలోచించరటం. కొంతమందికి అంటే ప్రపంచం అంటే వాళ్ళు దేహమే అనుకుంటారటం. వాళ్ళు దేహం తప్పించి వాళ్ళకి ఏం అక్కర్లేదు, పారమార్థికం అక్కర్లేదు, మోక్షం అక్కర్లేదు, శాంతి అక్కర్లేదు, మంచి గుణాకర అక్కర్లేదు. ఊరికే వాళ్ళు తినటం, శుభ్రంగా తినటం, ఏదో వాళ్ళకి నచ్చిన బట్ట కట్టుకోవటం, తిరగటం తప్పించి వాళ్ళకి ఏం అక్కర్లేదు. వాళ్ళకి స్వర్గము దేహమే, వాళ్ళకి ప్రపంచము దేహమే, వాళ్ళకి ప్రతిదీ దేహమే, మోక్షం కూడా వాళ్ళ దేహమే అంటే వాళ్ళు నిరంతరము వాళ్ళ దేహం గురించే వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకో ఆలోచన ఏముండదు. ఆ దేహబుద్ధి అనే గడపే వాళ్ళు దాటలేరు. అంటే వాళ్ళకి నిరంతరం ఆ దేహానికి సంబంధించిన ఆలోచనలోనే నిరంతరం ఉంటారు. ఆ దేహం తప్పించి వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఎవడైతే వాడు దేహం చుట్టూనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, అంటే వాళ్ళు ఏం కట్టుకుంటున్నారు, వాళ్ళు ఏమి తింటున్నారు, ఆ దేహానికి ఏం గౌరవం సంపాదించారు, ఆ దేహానికి ఎంత, ఆ దేహాన్ని ఎంతవరకు కంఫర్ట్లో ఉంచుతున్నారు, అంటే ఆ దేహం గొడవే కానీ ఇంకా రెండో గొడవ ఏమీ ఉండదు వాళ్ళకి. ఆ దేహానికి సంబంధించినటువంటి సుఖం తప్పించి ఇంకో సుఖం ఉందన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఆత్మసుఖం ఉందని, మోక్ష సుఖం ఉందని, ఆత్మశాంతి ఉందని కూడా వాళ్ళకి తెలియదు. అసలు దేహమే ప్రధానం అనుకున్న వాడికి ఆ తిండి బట్ట తప్పించి ఇంకో విషయం గురించి ఆలోచన లేని వాడికి వాడిని వాడే నాశనం చేసుకుంటాడు. అంటే వాడు ఆరోగ్య వాడికి చైతన్య స్థాయి తగ్గిపోతుంది. దేహమే ప్రధానం తప్పించి వాడికి ఇంకా ఏమి ఉండదు వాడికి అసలు. అటువంటి వాడు వాడిని వాడు నాశనం చేసుకుంటున్నాడు. కానీ వాడిని వాడు నాశనం చేసుకుంటున్నాడు సంగతి వాడికి తెలియకపోవచ్చు అంటున్నారు ఆచార్య స్వాముల వారు. ఆచార్య స్వాముల వారు ఏమంటున్నారంటే, మోసాన్ని నమ్ముకుని మోసాన్ని నమ్ముకుని నరసాపురం రేవి దాటి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు ఏమండి. అలాగే కేవలం దేహాన్ని నమ్ముకుని దేహమే సర్వస్వం అనుకుంటూ మోక్షాన్ని పొందుదాం అనుకున్న వాళ్ళు కూడా అటువంటి వాళ్ళని అయ్యా. అంటే నువ్వు బాగా అర్థం చేసుకో, దేహమే సర్వస్వం కాదు. దేహానికి తిండి అవసరం, అంటే దానికి తిండి పెట్టు, దేహానికి తిండి పెట్టు. దేహానికి ఎంతో కొంత ఆహారం కావాలి, మనస్సుకి ఎంతో కొంత శాంతి కావాలి. మనస్సుకి శాంతి చేకూర్చుకుని ఆ దేహానికి తగుమాత్రంగా తిండి పెట్టి నువ్వు పొందవలసిన లక్ష్యం ఏమిటో దృష్టిపై పెట్టుకోవాలి. కానీ కేవలం దేహాన్ని నువ్వు లక్ష్యంగా పెట్టుకోవద్దు. నీ దేహం యొక్క ఆరోగ్యం అవసరమే, మానసిక ఆరోగ్యం అవసరమే. అయితే దేహం యొక్క ఆరోగ్యమే గమ్యం కాదు, మానసిక ఆరోగ్యమే గమ్యం కాదు. ఆ మోక్ష స్థితి పొందడం కోసం, అంటే జ్ఞానోదయం, ఆ జ్ఞానోదయాన్ని కలగడం కోసం, జ్ఞాన సముపార్జన కోసం నీ శారీరక ఆరోగ్యం, నీ మానసిక ఆరోగ్యాన్ని ఉపయోగించుకో. కానీ ఆరోగ్యమే గమ్యం కాదు, ఆరోగ్యమే మటుకు లక్ష్యం కాదు, నువ్వు పొందవలసింది వేరే ఉంది అని ఆచార్యులు వారు ఇక్కడ అంటున్నారు. ఎవడైతే సాధకుడు, ఎవడైతే మోక్షువో, ఎవడైతే అంటే అందరి గురించి ఆచార్యుల వారు ఇక్కడ చెప్పటం లేదు. పామరులు అందరిని వదిలేస్తున్నాడు ఇక్కడ. కొంతమందికి ఆలోచించే శుభం ఉంటుంది. ఆలోచించగలిగిన వాళ్ళకు మాత్రమే, సాధన చేసే వాళ్ళకు మాత్రమే, ఆ సేకరకు మాత్రమే, ఆ ముముక్షుకు మాత్రమే, ఆ సాధకులకు మాత్రమే, ఆ దైవానుభవం పొందాలి, దైవ సాక్షాత్కారం పొందాలనేటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళకి ఓ సలహా ఇక్కడ ఆచార్యులు వారు చెబుతున్నారు. దిస్ బాడీ ఈజ్ గ్రేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ డెల్యూజన్. అంటే ఎవడ దేహం వాడిని మాయలో పెడతాంది. మోక్షానుభవం కలగటానికి నేను అడ్డు వచ్చేది నీ దేహవాసనే. ప్రతి ఏ మనిషికైనా వాడికి వాడు హృదయంలో పరమేశ్వరుడు ఉన్నప్పటికీ, వాడు హృదయంలో సర్వేశ్వరుడు ఉన్నప్పటికీ వాడికి అడ్డు వచ్చేది, వాడికి పరమేశ్వరుడు అనుభవంలోకి రాకుండా చేసేది వాడు దేహవాసనే. అంటే వాడు దేహానికి పరిమితమైన బుద్ధి, వాడు హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు అనుభవంలోకి రాకుండా దేహబుద్ధి అడ్డొస్తుంది నీకు. అంటే దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. లోకవాసన కంటే, శాస్త్రవాసన కంటే దేహవాసన బలీయమైనది. అంటే నువ్వు సాధన చేసి లోకవాసాన్ని నడిపించుకోవచ్చు, సాధన చేసి శాస్త్రవాసంలోంచి బయటకు రావచ్చు. కానీ దైవానుగ్రహం కనుక లేకపోతే, గురువు యొక్క కృప నీకు లేకపోతే దేహవాసంలోంచి నీకు బయటకు రాలేవు. నీకు మోక్షం కలగకుండా చేసేది ఎవరు? ఇతరులు కాదు. నీ కుటుంబ సభ్యులు, సమాజంలో ఉన్న మనుషులు, ప్రపంచంలో ఉన్న మనుషులు కాదు. నీ దేహవాసనే నేను బంధిస్తాను నీకు మోక్షం రాకుండా. ఎవడైతే ఆ దేహవాసంలోంచి బయట పడ్డాడో వాడు ఇప్పుడే ఎక్కడే వాడు తప్పనిసరిగా లిబరేషన్ పొందుతాడు. నీకు లిబరేషన్ కావాలంటే, అని నిర్వాణ స్థితి కావాలంటే, స్వర్గరాజ్యం కావాలంటే, మోక్షానుభవం కనుక నువ్వు కావాలంటే ఈ దేహవాసన గడప దాటవలసిందే. ఇంటికాడున్న గడప దాటకుండా కాశీ వెళ్ళాలనుకోవటం ఎటువంటిదో, దేహవాసన గడప దాటకుండా మోక్షం పొందుదాం అనుకోవటం కూడా అటువంటిదే. మనందరికీ కాశీ వెళ్ళాలని ఉందండి, కానీ ఇంట్లో గడప దాటాలని లేదు. కాశీ వెళ్ళాలని ఉందని ఉండటం, కానీ ఇంట్లో గడప దాటలేకపోతాం. ఇంకా కాశీ ఎలా గడతాం, గడపే దాటలేనప్పుడు. అంటే నీకు ముఖ్యంగా మోక్షం కావాలంటే దేహవాసన గడప నువ్వు దాటి తీరాలి. లేకపోతే నీకు ఏ జన్మలైనా సరే నీకు మోక్ష సుఖం అనేది నీకు తెలియనే తెలియదు, నీకు లిబరేషన్ రానే రాదు. ఈ జన్మిస్తూ మరణిస్తూ జన్మ మరణ ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోవలసిందే, కానీ నీకు ఇంకో ఆల్టర్నేటివ్ లేనే లేదు. దేహానికి అన్నం పెట్టకూడదని, ఆ దేహాన్ని శుభ్రం చేయకూడదని, ఆ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచకూడదని దాని అర్థం కాదు. నీ దేహం మీద మోహం నువ్వు తగ్గించుకోవాలి. మోహము చెప్పి నీ మోహం అనర్చి నా మోహము తీరదా అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడు, ఈ దేహం యొక్క వాసన పోవడం కోసం, దేహబుద్ధి పోగొట్టుకోవడం కోసం నీ మోహంలో పడ్డాను అయ్యా నేను. నా రూపంలోంచి, నా నామంలోంచి బయటకు రావడానికి నీ మోహంలో పడ్డాను.
మోహమని చెప్పి నీ మోహం అనొచ్చు, నీ మోహంలో పడ్డాను అరుణాచలేశ్వరుడా, ఇప్పుడు నీ మోహంలోంచి బయటకు వస్తేనే కానీ నాకు మోక్షం రాదువయ్యా.
అరుణాచలేశ్వరుడా, ఇప్పుడు నీ మీదన్న మోహం నాకెవరు పోగొట్టగలరు అయ్యా? నువ్వే పోగొట్టాలి నాకు.
నీ మీద నీకు నీ మీద నాకు మోహం ఉంది అంటే నీ మీద నిన్ను నేను మోహించాను. నేను నువ్వు మోహించటం వల్ల నా దేహం మీద ఉన్న మోహం పోయింది నాకు అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నీ మీద ఉన్న మోహం పోవాలంటే నీ మీద నాకున్న మోహం పోతేనే కానీ నా స్వరూపం నాకు తెలియదు. అంటే దేవుడు వేరు, నేను వేరనే బుద్ధి కూడా అది చివరి స్థితి కాదు. అద్వైత దేవుడు వేరు, నాకంటే దేవుడు వేరుగా ఉన్నాడు అనుకోవటం వల్ల కూడా అద్వైతానుభవం కానీ, అద్వైత సుఖం కానీ, అద్వైత శాంతి కానీ, అద్వైత ఆ స్థితి కానీ కలగదు.
నీ మీద నాకున్న మోహం అరుణాచలేశ్వరుడు నువ్వే తొలగించాలి అయ్యా. నీ మీద ఉన్న నాకు మోహం నువ్వు తొలగించవనుకో, నువ్వు తొలగించకపోతే నా స్వరూపం నాకు తెలియదు. నువ్వు ఎలా ఉన్నావు, నా స్వరూపంగా ఉన్నావు అని చెప్పి నా నీ స్వరూపం నాకు తెలియాలంటే నీ మీద ఉన్న మోహం కూడా నాకు పోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు వేరు, నేను వేరు, బుద్ధి కూడా నాకు పోవాలి. అంటే ఇక్కడ చిన్న రహస్యం ఒకటి అర్థం చేసుకోండి. ఈ చిన్న క్లూ ఒకటి ఉంది ఇక్కడ రమ్మ మహర్షి గారు చెప్పి దాంట్లో. ఆ క్లూ ఏంటంటే ఆ జీవుడికి ఎప్పుడైతే దేహ బుద్ధి నశించిందో మరుక్షణంలో వాడు దేవుడు అయిపోతాడు. ఇప్పుడు మనందరం ఏమనుకుంటున్నాం, జీవులు జీవులు అనుకుంటున్నాం. జీవుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు, దేహబుద్ధి ఉండటం, దేహబుద్ధి ఉండటం వాడు జీవుడు అనుకుంటున్నాడు. దేహబుద్ధి నశించిన మరుక్షణంలో వాడు దేవుడు అనే సంగతి వాడికి తెలుస్తుంది. దేహబుద్ధి వల్లే వాడు జీవలక్షణాలు వచ్చినాయి వాడికి. ఎప్పుడైతే దేహబుద్ధి నశించింది వాడికి జీవలక్షణాలు నశిస్తాయి. దేహబుద్ధి నశించిన వెంటనే జీవుడు దేవుడు అవుతాడు. ఆచార్య వారు ఏమన్నారంటే ఇది డెడ్లీ డిసీజ్ అంటే ఏదండి, ఈ దేహవాసన చూశారండి వాడికి వాడిని శుభ్రంగా చంపేస్తున్నట్టు వాడు. అంటే ఏంటి డెడ్లీ, అక్కడికి మోక్షం రాకుండా, మోక్షానికి పనికి రాకుండా, మోక్షానికి అరుగుడు లేకుండా మట్టికి ఆ మనిషిని వాడిని పాడు చేసేస్తున్నట్టు దేహవాసన. అది ఏం డెడ్లీ డిసీజ్ అట్టండి. అంటే చిన్న చిన్న రోగాలు కదండి. అంటే నీకు మోక్షానుభవం రాకుండా ఆటంకం, ఏది చిన్న చిన్న ఆటంకం కాదు, ఇది దేహం మీద నీకున్న మోహం చూసావు, దేహం మీద నీకున్నటువంటి ఆ వాసన చూసావు, దేహవాసన దేహం మీద నీకున్నటువంటి మోహం, అది ఎటువంటిది డెడ్లీ డిసీజ్ అయ్యా. అంటే భయంకరమైన రోగం, నీ చావును తీసుకొచ్చి రాగం. అంటే దాని అర్థం ఏంటంటే ఆ డిసీజు అంటే క్యాన్సర్ ఏ విధంగా అయితే దేహాన్ని చంపుతుందో, ఇది జ్ఞానం రాక ఈ డెడ్లీ డిసీజు, ఈ దేహబుద్ధి, ఈ దేహవాసన నీకు జ్ఞానం రాకుండా ఆపుచేస్తుంది. నీ అజ్ఞానంలోంచి బయటకు రాకుండా అజ్ఞాన ప్రవాహంలోనే తిప్పుతూ ఉంటుంది, కానీ ఇందులోంచి నువ్వు బయటకు రావు. ఇది మోక్ష సాధకుడికి ఇది డెడ్లీ డిసీజ్. లేదు దేహబుద్ధి ఎటువంటిది డెడ్లీ డిసీజ్ అంటే ఇది భయంకరం, చంపేసి రోగం. ఇది ఏంటి అంటే చంపేసి రోగం ఎందుకు చెబుతున్నాడంటే నీకు జ్ఞానం రానివ్వదు. అంటే ఈ రోగం అంటే దేహవాసన నీకు జ్ఞానం రానివ్వదు అయ్యా, నీకు మోక్షం కలగనివ్వదు, అంటే లిబరేషన్ నీకు కలగనివ్వదు. ఏదో మామూలు భోగవాసనకి ఏదో చిన్న చిన్న వాసన ఉంటో కానీ నీకు మోక్షం వచ్చేయచ్చు, శరీరం మరణించేటప్పుడు గ్రేస్ మార్స్ చేయొచ్చు భగవంతుడు. కానీ నీకు దేహబుద్ధి కనుకుంటే గ్రేస్ మార్స్ నీకు పడవు, ఇంకా డెడ్లీ డిసీజు. నీకేం అవకాశం, ఏదో చిన్న చిన్న ఎలిమెంట్స్ అనుకో, ఏదో దాన్ని బట్టి భగవంతుడు క్షమించి నిన్ను వదిలేయచ్చు. కానీ దేహబుద్ధి అలా కాదు, డెడ్లీ డిసీజ్ అది. భగవంతుడు అనుగ్రహం మార్కులు వేయడానికి కూడా నీకు గ్రేస్ మార్కులు వేయడానికి కూడా నీకు అవకాశం లేదు, డెడ్లీ డిసీజు. అంటే దాని అర్థం ఏంటంటే అది నిన్ను చంపే తీరుతుంది. చంపే తీరు అంటే అజ్ఞానంలో నేను బంధించేసి ఉంటుంది. కానీ ఈ దేహవాది డెడ్లీ డిసీజ్ అంటే దేహం మీద మోహం ఉన్నంతకాలం వాడు అజ్ఞానంలో తిరుగుతూ పుడుతూ చనిపోతూ చనిపోతూ పుడుతూ వస్తూ పోతూ వెళుతూ వస్తూ వాడు ఈ ప్రకృతి ప్రవాహంలో కొట్టుకుపోవలసిందే. కానీ ఆ డిసీజ్ వల్ల, ఆ డిసీజ్ వాడిని విడిచిపెట్టదాడు, బయటకు వచ్చే అవకాశం లేదు. అంటే ఏ విధంగా అయితే శరీరానికి క్యాన్సర్ వస్తే ఆ శరీరాన్ని చంపుతుందో అదేవిధంగా ఈ డెడ్లీ డిసీజ్ ఉన్నవాడు అజ్ఞానంలో ఉండవలసిందే. కానీ అజ్ఞానంలోంచి బయటకు రావడానికి అవకాశం లేదు. ఈ మధ్యన కాకినాడలో ఒక ఆయనకు అనారోగ్యం వచ్చింది, అది క్యాన్సర్. అది బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. రిటైర్డ్ జడ్జి గారు ఆయన. బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతే ఏదో దాహం ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, ఇది ఆయన తినగలిగిన అన్నం ఇంటికి పెడుతున్నారు. ఆ డాక్టర్లు ఏమి క్యాన్సర్ అని చెప్పొద్దన్నారు, ఇంట్లో వాళ్ళు చెప్పడం లేదు. ఆయన చాలా సంతోషంగా ఉంటున్నారు, ఇంక తగ్గిపోతుంది ఆయన అనుకుంటున్నారు. ఇప్పుడు మన పరిస్థితి అలాగా ఉందంటున్నారు ఆచార్య వారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన చచ్చిపోవడం కానీ ఇంకో 2-3 నెలల్లో జడ్జి గారు, కానీ ఇంట్లో వాళ్ళకి తెలిసి ఆయన చచ్చిపోతాడని, డాక్టర్లు తెలిసి ఆయన చనిపో ఆయన మళ్ళీ సంతోషంగా ఉన్నాడు, తగ్గిపోతుంది అనుకుంటున్నారు, హాయిగా ఉన్నారు. ఏం చేసి ఆయన చచ్చిపోతామన్న సంగతి ఆయన తెలియదు పాపం. అయితే సంతోషంగా ఉన్నారు, కాఫీ ఇస్తే తాగుతున్నారు, టీ ఇస్తే తాగుతున్నారు సంతోషంగా. మనం ఎవడని వెళ్తే సంతోషంగా కవులు చెబుతున్నారు. ఏం చేస్తే ఆయన మరణం ఆయనకి రెడీగా ఉంది. ఆయన మరణం ఇంకో 2 నెలల కంటే ఎక్కువ ఉండడానికి ఈ ప్లానెట్ మీద ఆయన మరణం ఆయనకి రెడీగా ఉన్నప్పటికీ తెలియకపోవటం వల్ల సంతోషంగా ఉన్నాడు. అంటే మన అదేవిధంగా మన దేహం మీద ఉన్న మనకున్న మోహం అది ఎటువంటి తీవ్రమైన పరిణామాలకు భవిష్యత్తులో తీసుకువెడుతుందో, ఎటువంటి నరకలోకాలు, ఎటువంటి చీకటి లోకాలకు మనల్ని తీసుకుపోతున్న సంగతి మనకి తెలియకపోవటంలో సంతోషంగా ఉన్నామంటే ఆచార్యులు వారు చెబుతున్నారు. అంటే దేహబుద్ధి, దేహవాసన, ఆ దేహగతమైనటువంటి మాయ మరణానంతరం కూడా చీకటి లోకాల్లోకి తీసుకువెడుతుంది. ఆ విషయం నుంచి తెలియకపోవటం వల్ల సంతోషంగా ఉన్నాను.
ఆ దేహబుద్ధిని చూసావు, ఆ దేహవాసనం చేసావు, దేహ నీ అస్తిత్వాన్ని దేహానికే పరిమితం చేసుకుంటున్నావు. అది దానివల్ల భవిష్యత్తు ఆ పరిణామాల్లో చాలా నీకు దుఃఖమైన కోసం ఎదురు చూస్తుంది, కానీ నీకు శాంతి లేదు, ఆనందం నీకు దొరకదవయ్యా.
అంటే కొంతమంది ఆ దేహానికి సంబంధించినటువంటి భార్య, దేహానికి సంబంధించినటువంటి పిల్లలు, దేహానికి సంబంధించినటువంటి తల్లి, దేహానికి సంబంధించినటువంటి తండ్రి, దేహానికి సంబంధించిన బంధువులు. బంధువులు అంటే దేహానికి కదా, దేహం ఉన్నవాడికి బంధువులు కదా, దేహం లేని వాడికి బంధువులు ఏంటండి?
దేహం ఉన్నవాడికి లోకం, దేహం లేని వాడికి లోకం లేదు. భగవాన్ చెప్తూ ఉంటారు కదా, దేహం ఉన్నవాడికి లోకం కానీ దేహం లేని వాడికి లోకం ఏంటి?
చనిపోయిన వాడికి లోకం ఏమిటి? బతుకున్న వాడికి లోకం, కానీ దేహం లేకపోతే లోకం లేదు. మనసు లేకపోతే దేహం లేదు, హృదయం లేకపోతే మనసు లేదు. అంటే ప్రపంచం యొక్క కథ అంతా కూడా హృదయంలోనే ఉంది. హృదయం లేకపోతే మనసు లేదు, మనసు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే లోకం లేదు.
నీవు నేనని వేరే బుద్ధి తీసుకొచ్చేది కూడా దేహమే. అంటే ఆచార్యులు వారు ఏమన్నారంటే, నువ్వు ఈ దేహాలను చూడకపోయా, ఈ దేహాలను చూస్తుంటే దేహబుద్ధిని వాడికి వేరు బుద్ధి వస్తుంది. అంటే నువ్వు దేహాలను చూడటం కదా, నీకు నీకు ఏ దేవుడు అయితే ఇష్టమో ఆ దేవుడిని అందరి ముఖాల్లోనే చూడటానికి ప్రయత్నం చేయి. నీకు నీకు రాముడు ఇష్టమైతే రాముడు, శంకరుడు ఇష్టమైతే శంకరుడు, నీ గురువు ఇష్టమైతే నీ గురువు, కృష్ణుడు ఇష్టమైతే కృష్ణుడు, నీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుడిని అందరి ముఖాల్లోనే చూడటానికి ప్రయత్నం చేయి. సీ గాడ్ ఇన్ ఆల్ ఫేసెస్, అందరి ముఖాల్లో కూడా నీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుణ్ణి చూడటానికి నువ్వు కనుక ప్రయత్నం చేస్తే నువ్వు వికారాల్లోంచి బయటపడతావు. నువ్వు సుబ్బమ్మను సుబ్బమ్మగా చూడకు, ఎల్లమ్మని ఎల్లమ్మగా చూడకు, అందరినీ కూడా నీ ఇష్టదేవత, నీ ఇష్టదేవతని అందరిలోనే చూడు, అందరిలోనే దేవుణ్ణి చూడు. అప్పుడు నీకు సమానమైన బుద్ధి కలుగుతుంది. అప్పుడు నువ్వు యోగు అవుతావు, జ్ఞానం అవుతావు, మరణాన్ని జయిస్తావు. ఇది ప్రాక్టీస్ చేయి. అందరి ఫేసెస్లో కూడా నువ్వు ఈశ్వరుని చూడటానికి ప్రయత్నం చేయి. అందరి ముఖాల్లో కూడా నువ్వు దేవుని చూడటానికి ప్రయత్నం చేస్తే చాలా వికారాల్లోంచి నువ్వు బయటకు రావడానికి అవకాశం ఉంది. ఈ భేదబుద్ధి ఎవరికైతే నశించిందో, ఈ దేహబుద్ధి ఎవరికైతే నశించిందో, ఈ వేరు బుద్ధి ఎవరికైతే నశించిందో, ఎవరికైతే సమాన బుద్ధి కలిగిందో, ఎవరికైతే సమత్వ దృష్టి కలిగిందో, వారికట్లండి వారు ఎక్కడికి వెళ్తారు?
హై డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ విష్ణు. వాళ్ళందరూ శరీరాలు మరణించాక అందరూ విష్ణులోకానికి వెళతారట. వాళ్ళు ఎక్కడైతే విష్ణు ఉన్నాడో, ఎక్కడైతే నారాయణుడు ఉన్నాడో, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఆ ఉత్తమ లోకానికి, ఆ మోక్షానికి, విష్ణు లోకానికి అందరూ వెళతారు. ఎవరికైతే విష్ణు అంటే సమానమైన వాడు, విష్ణు అంటే వ్యాపించిన వాడు, శివుడంటే శుభాన్ని ఇచ్చేవాడు, విష్ణు అంటే వ్యాపించిన వాడు, అంత అదేవిధంగా అంత వ్యాపక బుద్ధి, అంత సమాన బుద్ధి ఎప్పుడైతే నీకు కలిగిందో, అటువంటి సమాన బుద్ధి కలిగినటువంటి విష్ణు యొక్క లోకంలోకి మీరు ప్రయాణం చేస్తారు. అంటే విష్ణు అంటే ఎవరు? బ్రహ్మమే. విష్ణు అంటే ఎవరు? బ్రహ్మమే. బ్రహ్మం అన్ని చోట్ల సమానంగా ఉంటుంది, ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ ఉండదు. ప్రాంతాల్లోనే, అన్ని కాలాల్లోనే సమానముగా ఉంటుంది బ్రహ్మం. అంతటా విష్ణు అంటే వ్యాపించిన వాడు అని అర్థం. అంతటా ఉన్నాడు, ఆయన లేని చోటు అంటూ లేదు. ఇందు గలగంది లేడని సందేహం వాళ్ళదు చక్రి. అంతటా ఉన్నాడు అయ్యా, ఆయన లేని చోటు అంటూ లేదు. అంచేది అటువంటి ఉత్తమ లోక విష్ణు యొక్క లోకానికి మీరు ఎప్పుడైతే సమాన బుద్ధి మీకు కలిగిందో, భేదబుద్ధి ఎప్పుడైతే నశించిందో, ఆ దేహబుద్ధి ఎప్పుడైతే నశించిందో, ఆ దేహానికి పరిమితమైనటువంటి బుద్ధి మీకు ఎప్పుడైతే నశించిందో, మీరందరూ శరీరాలు మరణించిన తర్వాత మీరు విష్ణు లోకానికి, ఉత్తమ లోకాన్ని, వైకుంఠాన్ని మీరు పొందుతారు అయ్యా. టు ది హై డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ విష్ణు, ది ఆల్ పెర్వేడింగ్, ఆ అంతటా వ్యాపించినటువంటి విష్ణువుని మీరు అందరూ పొందుతారు. దిస్ బాడీ which is made up of skin, flesh, blood, veins, fat, marrow and bones is full of waste matter and filth. It deserves our contempt. ee dehanu chusi murisipokandi, mee dehanu chusi meeru murisipothunaru. kontha mandi aa dehanu chusi alu murisipothu antaru. addamlo gantala tarabadi chusukuntu untaru, mee baagunna nenu baagunna ani. aa dehanu chusi aalle murisipothu untaru, mee baagunna nenu baagunna ani. aa dehanu chusi aalle murisipothunaru. నీ దేహంలో ఏముందో నీకే తెలియటం లేదు. ఆచార్యులు వారు అంటున్నారు, నీ దేహంలో ఏముందో నీకు తెలియదు. నీ దేహాన్ని చూసి మీరే మురిసిపోతున్నారు. నీ దేహంలో ఏముంది, ఏముంది లోపల? పైన చర్మం ఉంది. ఆ పైన చర్మం ఉంటాం, లోపల ఏమున్నాయో కనపడటం లేదు మీకు. ఆచార్యులు వారు అంటున్నారు, పైన అందరికీ చర్మం ఒకటి, పైన ఏముంది చర్మం, ఏముంది పైన చర్మం ఉంది, ఆ చర్మం లోపల ఏముందో నీకు కనపడటం లేదు. లోపల మాంసం ఉంది,
ఎముకలు ఉన్నాయి, రక్తం ఉంది, నరాలు ఉన్నాయి, తర్వాత ఫ్యాట్ ఉంది, ఫ్యాట్ తర్వాత బోన్స్ ఉన్నాయి, ఫుల్ ఆఫ్ వేస్ట్ మ్యాటర్, మలం ఉంది, మూత్రం ఉంది, మీరు విసర్జించే మలం కూడా చాలా ఉంది. మీరు విసర్జించిన తర్వాత ఇంకా కూడా కొంత మలం లోపల నిలవగా ఉంటుంది. అంచేది మీకు అక్కడ లోపల మూత్రం ఉంది, లోపల మలం ఉంది, లోపల ఎముకలు ఉన్నాయి, లోపల నరాలు ఉన్నాయి. దేహానికి ఒక్కరోజు స్నానం చేయకపోతే వాసన కొడుతుంది, ఒక్కరోజు స్నానం చేయకపోతే ఆ వాసన కొడుతుంది. ఆ చర్మం పైన చర్మం కప్పేయటం వల్ల మేము బాగున్నాం, మేము బాగున్నాం, మేము అందంగా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ లోపల ఉన్నదంతా మలం ఉంది, మూత్రం ఉంది, ఎముకలు ఉన్నాయి, వీన్స్ ఉన్నాయి, నరాలు ఉన్నాయి, బోన్స్ ఉన్నాయి, ఫ్లెష్ ఉంది, ఫ్యాట్ ఉంది, లోపల ఉన్నదంతా ఏమయ్యా, వేస్ట్ మ్యాటర్ చాలా ఉంది నీ బాడీలోని. ఆ వేస్ట్ మ్యాటర్ను చూసి నువ్వు మురిసిపోతున్నావు. ఆచార్య వారు అంటున్నారు, డాక్టర్ చెప్పేది కూడా చెప్పేస్తున్నారు ఆచార్య వారు, లోపల వేస్ట్ మ్యాటర్ చాలా ఉంది, ఆ వేస్ట్ మ్యాటర్ను చూసి ఎందుకు మురిసిపోతున్నావు. కొంతమందికి ఏముండదు కానీ గర్వం ఉంటుంది వాళ్ళకి. మామూలుగా వాళ్ళకి ఏం, వాళ్ళకి మామూలుగా ఏం ఉండదు కానీ చాలా గర్వం ఉంటుంది వాళ్ళకి. అప్పుడు అంటే ఉంటారు, ఏంటి రాజకుమారుడికి ఏం లేకపోతే ఎంత సంతోషంగా ఉన్నాయంటది. వాళ్ళకి ఏం ఉండదు కానీ చాలా గర్వం ఉంటుంది. మామూలుగా ఏదైనా వాళ్ళకి ఏదైనా ఉండి గర్వం పొందుతా అంటే ఏదైనా కారణం ఉండి అనుకోవచ్చు, ఏదో సంపద ఉందనుకున్న సంపద వాళ్ళకి కొంతమంది గర్వం ఉండొచ్చు. కొంతమందికి ఏం లేకపోయినా గర్వం ఉంటుంది. మీకు అర్థమవుతుంది? ఇలాగే అక్కడ ఏమంటున్నారంటే, ఏముందో అయ్యా నీ శరీరం ఏముంది, ఊరికి మోహపడిపోతున్నావు, ఊరికి మురిసిపోతున్నావు, నువ్వు నిన్ను చూసి నువ్వు గర్వం తెచ్చేసుకుంటున్నావు. లోపల ఏముంది, బోన్స్ ఉన్నాయి, వీన్స్ ఉన్నాయి, వేస్ట్ మ్యాటర్ ఉంది, లోపల ఏముంది, పైన చర్మం కప్పేయటం వల్ల నీ లోపల ఏముందో నీకు తెలియటం లేదు. అయితే దాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావు, ఎముకలను చూసి మాంసం చూసి నువ్వు మురిసిపోతున్నావు. ఎప్పుడైనా ఇదంతా ఎముకల్ని మాంసాన్ని ఏదో రోజున అగ్నిదేవుడికి నువ్వు అర్పించవలసిందే, అగ్నిదేవుడికి మాంసాన్ని ఏదో రోజున నువ్వు అర్పించవలసిందే. దీన్ని చూసి ఈ నాగోళ్ళు ముచ్చట కోసం నువ్వు మురిసిపోతున్నావు. ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయేదానికి నీ ముందు నీ భూములు ఆగటం లేదు, నిన్నెవడో నీ ముందు భూములు ఆగటం లేదు, నీ మాట్లాడే మాటది మామూలుగా నువ్వు అంచేది. కొంతమంది చెప్తుంటారు, కొంతమంది నోటికి సిమెంట్ చేయించుకుంటే కొంచెం సమాజం సుఖపడుతున్నారు. కొంతమంది చెప్తుంటారు వాళ్ళు నోటికి కనుక సిమెంట్ చేయించుకుంటే సమాజం సుఖపడుతున్నాను. ఇంచేది మహాత్మా గాంధీ గారు చెప్పారు ఈ మాట. కొంతమందికి ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడకూడదో అప్పుడు అక్కడ అది మాట్లాడుతూ ఉంటారటండి. కొంతమంది మనుషుల స్వభావం ఎలా ఉంటుందని గాంధీ గారు చెప్పారు. అది ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడకూడదో అప్పుడు అక్కడది మాట్లాడే వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళ వల్ల సమాజానికి శాంతి లేదు, అశాంతి, సమాజానికి సుఖం లేదు, సమాజానికి దుఃఖమే. కొంతమంది అంటూ ఉంటాం, మనం కూడా అంటే మీరు మాకేం ఉపకారం చేయకుండా బాబు, అపకారం చేయకుండా ఉంటే చాలని. కొంతమంది వాళ్ళు అపకారం చేయకుండా ఉంటే చాలు, వాళ్ళు రోజు మనం పూజ చేయొచ్చు. పాజిటివ్గా వాళ్ళు మనకేం చేయక్కర్లేదు, నెగిటివ్గా చేయకుండా ఉంటే చాలు. వాళ్ళు మనకు ఉపకారం ఏం చేయక్కర్లేదు, అపకారం చేయకుండా ఉంటే మనం సాంబ్రాణ పొగ ఇచ్చాం వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆచార్య వారు చెప్పేది ఏంటంటే, నువ్వు మురిసిపోతున్నావు ఏంటి అయ్యా, ఏంటి మురిసిపోతున్నావు, ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయేదానికే కదా మురిసిపోతున్నావు, ఇవాళ ఏదో పచ్చగా ఉందా నువ్వు కంగారు, ఎప్పుడు ఇలా ఉంటాయనుకోకు. ఇవాళ నీకు రోజులు బాగుండొచ్చు, ఈ రోజులు ఎప్పుడైనా పోతాయనుకోకు. ఇవాళ నీకు ఏదైనా అధికారం ఉండొచ్చు, ఈ అధికారం ఎప్పుడు ఇలా ఉండిపోతుంది అనుకోకు. నీ దేహమే నీది కానప్పుడు, నీ దేహమే సత్యం కానప్పుడు, నీ దేహం బయట ఉన్నాయి ఎలా నిజమవుతాయా. అంటే ఇంతవరకు ఆచార్యుల వారు ఈ మాటలని ఎందుకు చెబుతున్నారంటే, ఏ దేహంతోడైతే మనం తాదాత్మ్యం పొందుతున్నామో ఆ తాదాత్మ్యంలో మనకు బంధం వస్తుంది. అంటే ఏ నేనైతే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో ఆ నేనులోంచి విడుదల పొందటమే మోక్షం. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఏ నేనైతే మన అది ఏదో నేను, అది నాస్తికుడు అంగీకరించవలసిందే, ఆస్తికుడు అంగీకరించవలసిందే, దేవుడు లేడని వాడు చెప్పేవాడు అంగీకరించవలసిందే, దేవుడు ఉన్నాడని చెప్పేవాడు కూడా అంగీకరించవలసింది ఈ విషయం. ఏ నేనైతే దేహంతో తాదాత్మ్యం పొంది, దేహం నేనంటం లేదు, దేహము నేనని చెప్పటం లేదు, దేహము నేనని చెప్పటం లేదు. ఏ నేనైతే ఈ దేహం నేనని చెబుతుందో, ఏ నేనైతే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో ఆ నేనులోంచి విడుదల పొందటమే మోక్షం. దేహంతో తాదాత్మ్యం పొందుతుంటే నేనులోంచి విడుదల పొందటానికి ఇంతవరకు నేను చెప్పిన మాటలు నీకు సహకరిస్తాయా అంటున్నారు ఆచార్యుల వారు. అంటే దేహాన్ని నిందిస్తున్నారంటే ఆచార్య స్వాముల వారు అనుకోవద్దు. దేహాన్ని నిందిస్తున్నావు ఎందుకంటే నువ్వు దేహంతో మోహాన్ని ఎక్కువ పెంచుకుంటున్నావు, దేహాన్ని సర్వస్వం అనుకుంటున్నావు. అంటే నీకు దేహం మీద ఉన్న మోహం తగ్గటం కోసం ఇంతవరకు నేను ఎందుకు చెప్పాను. ఏ నేనైతే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో ఆ నేనికి దేహం యొక్క స్వరూపం తెలియాలి. అంటే దేహం యొక్క స్వరూపం తెలిస్తే, దేహం యొక్క పరిస్థితి తెలిస్తే ఆ దేహంలోంచి ఆ నేను దేహబుద్ధిలోంచి విడుదల పొందుతుంది. అప్పుడు నీకు మోక్షం స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఇది అందుకే ఇంత వివరంగా ఆచార్య స్వాముల వారు ఇంత లోతులకి వెళ్ళి చెబుతున్నారు. నీ శరీరం ఊరికే రాలేదు. కొంతమంది అంటున్నారు మేము ఇది అనుభవిస్తున్నామండి, అది అనుభవిస్తున్నామండి, కర్మ అనుభవిస్తున్నామండి అంటూ ఉంటారు. కొంతమంది కర్మ అనుభవించడానికి వచ్చిందంటున్నారు ఆచార్యుల వారు. నీ దేహం నీకు పూర్వజన్మంలో ఏమీ కర్మ లేదనుకో,
అందుకే ఆచార్య వారు చెప్తున్నారేంటి, నీకు పూర్వజన్మలో అది పని లేదనుకో, నీ బుద్ధిలో ఏమీ దోషం లేదనుకో, నువ్వు పరిపూర్ణుడు అయిపోయావు అనుకో, నీలో బలహీనత ఏమీ లేదనుకో, నీకు దేహమే రాదు అయ్యా, అది నీకు దేహమే రాదు, పూర్వజన్మలో నువ్వు అనుభవించవలసినటువంటి దోషాలు అవి ఉన్నాయి, పూర్వజన్మలో నువ్వు చేసిన కర్మ ఏదో ఉంది, అది అనుభవించడం కోసం నీకు ఈ దేహం వచ్చింది, అంటే నేను కర్మ అనుభవిస్తున్నా, నేను కర్మ అనుభవిస్తున్నాను, ఆ కర్మ అనుభవించడానికి నీకు దేహం ఇచ్చాడు కానీ సరదాకే ఎవరైతే దేవుడు. ఆచార్య వారు ఏమంటున్నారంటే, ఆ కర్మ సినిమాలు చూడటానికి ఇచ్చాడు అనుకుంటున్నామేమో, దేవుడు కర్మ అనుభవించడానికి ఇచ్చాడు. చాలామంది అంటూ ఉంటారు, మేము ఈ మధ్యన కర్మ అనుభవిస్తున్నాం అండి, అలా అంతకే వచ్చినట్టు దేహం, అసలు అనుభవించడానికి వచ్చిన దేహం, అంతేకాని సినిమాలు చుట్టూ తిరగడానికి దేహం రాదు. కర్మానుభవం కలగడం అంటే ఒక టీచర్ ట్రైనింగ్ గ్రౌండ్ లాంటిది, ఎర్త్ ప్లానెట్ ఎటువంటిది అంటే ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాంటిది. అంటే మనం కాలేజీ గ్రౌండ్లో, హై స్కూల్ గ్రౌండ్లో ఆటలు ఏ విధంగా అయితే నేర్చుకుంటున్నాము, ఫుట్బాల్ వాలీబాల్ ఏ విధంగా అయితే నేర్చుకుంటున్నాము, అలాగే భూమి మీదకి ట్రైనింగ్ అవటానికి వచ్చాం. ఆ ట్రైనింగ్ ఎలా అవుతాం అంటే కర్మానుభవం ద్వారా నీకు ట్రైనింగ్ అవుతుంది, అంటే కర్మానుభవం ద్వారా నీకు బుద్ధి పెరుగుతుంది.
కర్మానుభవం కలుగుతుందని కంగారు పడకండి, కర్మ అనుభవిస్తే కర్మ నశిస్తుంది, ఇది బాగా అర్థం చేసుకోండి. కర్మ కనుక అనుభవిస్తే కర్మ నశిస్తుంది, ఆ కర్మానుభవం అయిపోవటమే మంచిది. అంటే మనకి ఏదైనా రుణం ఉంటే రుణం తీరిపోవటం మంచిది, కానీ రుణం ఉండటం మంచిది కాదు. అంటే మీకు ఏదైనా రుణం ఉందనుకోండి, అలాగే ఉండాలి, తీరిపోకూడదని మీరు అనుకోరు కదా. రుణం ఉంటే తీరిపోవాలనుకుంటారు, కానీ రుణం తీరిపోకూడదు, అలాగే ఉండాలని ఎవరు అనుకోరు. అదేవిధంగా కర్మను అనుభవిస్తే అది నశిస్తుంది, కర్మను అనుభవిస్తే అది నశిస్తుంది. అంటే కొంచెం ఈ దేహం మనం కాకపోయినా, ఈ దేహం మనం కాదు, ఈ దేహం మనం కాకపోయినా, ఈ దేహము నేననే బుద్ధి మనకు పరమేశ్వరుడు కలగజేయకపోతే కర్మానుభవం మనకు కలగదు. అంటే దేహబుద్ధి మీకు నశించింది అనుకోండి, మీకు నాలుగు గాజుల్లో ఎంత ఎన్ని ఒడ్లు ఉంటాయో అంత పూర్వజన్మలో అంత కర్మ ఉందనుకోండి, ఆ అంత కర్మ కూడా కాలిపోతుందన్నారు రమణ మహర్షి గారు. ఎంత గొప్ప టీచింగ్ చూడండి, ఎంత హైయెస్ట్ టీచింగ్ చూడండి. దేహము నేను అనుకునేవాడు కర్మ అనుభవిస్తూ ఉంటాడు, సడన్గా ఇప్పుడు నీకు దేహబుద్ధి నశించిపోయింది అనుకోండి, అది దేహంతో ఎవడైతే తాదాత్మ్యం పొందుతున్నాడో వాడు నశించాడు అనుకోండి. ఇంతకుముందు జన్మల్లో మీకు నాలుగు గాజుల్లో సరిపడేటువంటి కర్మ ఉన్నప్పటికీ ఆ కర్మ అంతా కూడా కాలిపోయి బూజ అయిపోతున్నారు, అదేంటి జ్ఞానం యొక్క వైభవం, అంటే మీరు ఇంకా అనుభవించక్కర్లేదన్నారు. అంటే దేహబుద్ధి ఎప్పుడైతే నశించిందో, ఆ దేహగతమైన నేను బాడీ బౌండ్ అయ్యి ఫాల్స్ అయ్యి ఆర్టిఫిషియల్ అయ్యి ఎప్పుడైతే నశించిందో, ఇంతకుముందు పూర్వజన్మల్లో మీకు ఎంతో కర్మ ఉన్నప్పటికీ, వందలాది వేగంలో సరిపోయే కర్మ ఉన్నప్పటికీ, ఈ విధంగా అయితే నీకు దేహబుద్ధి నశించిందో, పూర్వజన్మలో కర్మ కూడా మీరు అనుభవించక్కర్లేదు అంటున్నారు రమణ మహర్షి. ఆ జ్ఞానం యొక్క వైభవం అటువంటిది, ఆ జ్ఞానం యొక్క ప్రకాశం అటువంటిది. అంచేత మీరందరూ కూడా ఈ జన్మలోనే శరీరం ఉండగానే ఆ శరీర బుద్ధిని అతిక్రమించి జ్ఞానం అనే సింహాసనం మీద, ఆ జ్ఞానం అనే సామ్రాజ్యం యొక్క సింహాసనం మీద మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడానికి ఇక్కడ ఆచార్యులు వారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ జ్ఞాన సామ్రాజ్యం యొక్క సింహాసనం మీద, ఆ సింహాసనం మీద మిమ్మల్ని అధిష్టింపజేయడానికి, ఆ సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టడం కోసం ఆచార్య స్వాములు వారు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్పేది ఏమిటంటే, ఈ దేహంతో మీరు చేసినటువంటి కర్మలు, దేహమే నేననుకుని మీరు చేసిన కర్మ వల్ల మీకు ఇప్పుడు దేహం కలిగింది, ఆ కర్మ అనుభవించడానికి వచ్చింది, అయితే కర్మ అనుభవిస్తే నశిస్తుంది. ఒకవేళ మీరు కర్మ అనుభవించేటప్పుడే మీకు దైవానుగ్రహాలు కానీ, గురువు అనుగ్రహాలు కానీ, దైవైన ఇంటర్ఫీరెన్స్ వల్ల కానీ, ఒక అవతార పురుషుల అనుగ్రహాలు కానీ, ఏ కారణం చేతనా సడన్గా మీకు దేహబుద్ధి నశిస్తే మీ పూర్వజన్మల కర్మ అంతా కూడా నశించి కాలి బూడిదైపోతుంది, మీకు ఇంకా అనుభవించలేదు, మీకు అనుభవానికి రానే రాదు, ఇంకా అసలు అది మీకు అనుభవానికి రానే రాదు. ఎంత పెద్ద గడ్డి మేటైనా ఒక అగ్గి పుల్లకు లోకు కదా అన్నారు రమణ మహర్షి గారు. గడ్డి మేటి ఎంతో పెద్దది, 100 ఎకరాల గడ్డి మేటి, 100 ఎకరాల గడ్డి మేటి కూడా ఒక అగ్గి పుల్లకు లోకు. అదేవిధంగా 100 ఎకరాల గడ్డి మేటి ఎంత ఉంటుందో అంత కర్మ మీ పూర్వజన్మల్లో చేసిన కర్మ అంత ఉన్నప్పటికీ మీకు జ్ఞానాగ్ని కనుక కలిగితే మీ ఆ జ్ఞానాగ్ని వల్ల ఈ కర్మ అంతా కూడా కాలి బూడిదైపోతుంది, ఇందులో మీరు సందీకరించవలసిన పని లేదు. ఒక ఆచార్య పురుషుడు అనుగ్రహం కనుక మీకు కలగాల, కానీ మీ మీకు ఎంత కర్మ ఉన్నప్పటికీ అది, ఇప్పుడు దేహం వచ్చిందనుకోండి, దేహం కర్మ అనుభవించడానికి వచ్చిన మాట నిజమే, కానీ దేహబుద్ధి నశించిన వెంటనే రాబోయే శరీరాలకు కూడా తగినంత కర్మ మీకు ఉన్నప్పటికీ అది కూడా కాలి బూడిదైపోతుంది. ఆచార్య పురుషుడు యొక్క అనుగ్రహం, ఈశ్వరుని యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం, శాస్త్రం యొక్క అనుగ్రహం అట్టిదివయ్యా అంటున్నారు స్వాముల వారు. అంటే మన శ్మశానంలో మీరు శవాలను కాలుస్తంటే మీరు ఎప్పుడైనా చూడొచ్చు, మీరు శ్మశానంలో శవాలను కాలుస్తుంటే ఆ శవంలో నుంచి నీరు వస్తూ ఉంటుంది, అంటే పంచభూతాలతోటి దేహం తయారైంది, గాలి గాలిలో కలిసిపోతుంది, నిప్పు నిప్పులో కలిసిపోతుంది, నీరు నీరులో కలిసిపోతుంది, మట్టి మట్టిలో కలిసిపోతుంది. మన దేహాన్ని చూసి ఆచార్య స్వామి వారు ఇక్కడ ఏమంటున్నారంటే, నీ దేహం ఎంతో గొప్పగా ఉందనుకుంటున్నావు, కానీ చెప్పి ఒక చేతితో ఇంకో చేతితో ఎలా తోముకో మట్టి వస్తుంది బంగారం రాదంటున్నారు. నీ దేహాన్ని చూసి మురిసిపోతున్నావు, ఓ చేతితో ఇంకో చేతితో కొంచెం ఇలా పాముకో, పాముకుంటే ఏమొస్తుంది బంగారం రాదు, ఎక్కడ
ఏమొస్తుందంటే మట్టి వస్తుంది. అంటే ఇది దేహంలో ఉన్నది మట్టే. అంటే శరీరం ఎప్పుడైతే శ్మశానంలో కాలిపోతుందో ఆ కాలిపోయినప్పుడు దేహంలో ఉన్న మట్టి మట్టిలో కలిసిపోతుంది, దేహంలో ఉన్న నిప్పు నిప్పులో కలిసిపోతుంది, దేహంలో ఉన్న గాలి గాలిలో కలిసిపోతుంది, దేహంలో ఉన్న పంచభూతాలు విడిపోతాయి. పంచభూతాలు కలిసినప్పుడు పుట్టాడంటారు, పంచభూతాలు విడిపోయినప్పుడు చచ్చాడు అంటారు. అంచి పంచభూతాలు ఫైర్ మనస్తుడితే ఈ దేహం తయారైంది. అంచి శ్మశానంలో దేహం కాలేటప్పుడు మీరు అందరూ చూడవచ్చు, ఆ నిప్పు నిప్పులో కలిసిపోతుంది, నీరు నీరులో కలిసిపోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది, మట్టి మట్టిలో కలిసిపోతుంది. ఈ దేహాన్ని చూసి నువ్వు మురిసిపోకు, ఈ దేహాన్ని చూసి గర్వం తెచ్చుకోకు నువ్వు. అంటే దేహబుద్ధి నశింపజేయటం కోసం, నీ దేహబుద్ధి వీకరణ చేయటం కోసం అన్ని కోణాలలోంచి నీకు ఆచార్యులు వారు నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ పట్ల ఉండే కరుణ వల్ల, మీ పట్ల ఉండే మెర్సీ వల్ల, మీ పట్ల ఉండే కంపాషన్ వల్ల ఆచార్యుల వారు అన్ని కోణాలలోంచి నీకు సబ్జెక్ట్ అర్థం అవడం కోసం చెప్పుకుంటూ పోతున్నారు. ఈ దేహం యొక్క స్వరూపం నీకు తెలియకపోవటం వల్ల, నీ దేహంలో ఏముందో నీకు తెలియకపోవటం వల్ల, ఆ దేహం ఈ దేహం యొక్క పరిణామం ఏమిటో నీకు తెలియకపోవటం, ఈనాటికైనా ఇది అగ్నికి ఆహుతి ఇవ్వవలసింది అని తెలియకపోవటం వల్ల, ఆ దేహంతో సుఖం అనుభవించటమే జీవితం యొక్క ప్రయోజనంగా పెట్టుకుంటున్నావు, ఆ దేహంతో భోగం అనుభవించటమే నీ జీవిత జయంగా పెట్టుకుంటున్నావు. కానీ ఆ దేహంలో ఉండగానే మోక్షం పొందడానికి దేహాన్ని ఉపయోగించుకుని మోక్షాన్ని పొందుదాం నువ్వు ప్రయత్నం చేయటం లేదు. ఆ దేహాన్ని ఉపయోగించుకుని భోగం అనుభవించడం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఆ దేహాన్ని ఉపయోగించి సాధన చేసి నువ్వు మోక్షాన్ని పొందడం కోసం నువ్వు ప్రయత్నం చేయటం లేదు. ఈ మాత్రం విషయం చెప్పేవాళ్ళు మీ ఊళ్ళో ఎవరు పెద్ద మనుషులు లేరా అంటున్నారు ఆచార్యుల వారు. నీకు స్థూల బుద్ధి ఉన్నంతకాలం స్థూల విషయాలు అనుభవించాలంటుంది. నీకు సూక్ష్మ బుద్ధి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు అతి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది, హృదయంలో ఉంటుంది, ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలని బుద్ధి నీకు కలుగుతుంది. స్థూల బుద్ధి ఉన్న వాళ్ళందరికీ కూడా స్థూల విషయాలు అనుభవించాలంటుంది. ఎప్పుడైతే నువ్వు కల్టివేట్ చేసి ఇంటలెక్ట్ని కల్టివేట్ చేసి ఎప్పుడైతే నువ్వు సూక్ష్మ బుద్ధి ఎప్పుడైతే సంపాదించావో, సటిల్ ఇంటలెక్ట్ ఎప్పుడైతే సంపాదించావో, ఆ సటిల్ సూక్ష్మ బుద్ధి స్థూల విషయాల మీద కడదు, స్థూల బుద్ధి స్థూల విషయాల మీద కడుతుంది, సూక్ష్మ బుద్ధి స్థూల విషయాల మీద కడదు. సూక్ష్మ బుద్ధి సూక్ష్మాతి సూక్ష్మంగా నీ హృదయంలో ఉన్నటువంటి కంట్రోలర్ని, నీ హృదయంలోని ఈశ్వరుణ్ణి, నీ ఈశ్వరుడు ఉన్నటువంటి, అంటే నీ సూక్ష్మ బుద్ధికి ఆబ్జెక్ట్ దేవుడు కాదు, దేవుడు బుద్ధికి ఆబ్జెక్ట్ ఏమి కాదు. బుద్ధితోటి దేవుని తెలుసుకోలేడు మానవుడు. కారణం ఏంటంటే బుద్ధికి వాడు ఆబ్జెక్ట్ కాదు. కానీ బుద్ధిని దేవునిలో లయం చేసి ఉంచితే, బుద్ధిని దేవునిలో ఐక్యం చేసి ఉంచితే ఆ బుద్ధి కరిగిపోతుంది. ఐక్యం చేసిన వాడు దేవుడు అవుతాడు. అది అంతేకాని బుద్ధికి ఆధ్యత కాదు, మనసుకు ఆధ్యత కాదు దేవుడు. మనస్సు వల్ల దేవుడిని ఎవడో తెలుసుకోలేడు. కారణం ఏంటంటే మనస్సుకు ఆధ్యత కాదు దేవుడు. కానీ దేవుడి మీద కనుక మనసు పెడితే మనసు కరిగిపోతుంది, ఆ మనసు దేవుని మీద పెడితే మనసు కరిగిపోతుంది అని జీవ లక్షణాలు పోతాయి. దేవుని స్వరూపాన్ని వీడు పొందుతాడు. ఆచార్యులు వారు ఇంతవరకు చెప్పినటువంటి సమ్మరి ఏంటంటే, నువ్వు వినయాన్ని పెంచుకో, అవినయంగా ఉండకు, అజ్ఞానంగా ఉండకు, తర్వాత యారగెన్స్ గర్వంగా ఉండకు, నీ ముఖంలో అవినయం పనికి అవినయం కనపడినివ్వకు, అజ్ఞానం కనపడినివ్వకు, అజ్ఞానాన్ని తోలయ్యి అవినయాన్ని తోలయ్యి, నీలో ఏమైనా దురలవాట్లు ఉంటే వాటిలోంచి బయటపడు, కొంచెం కొరతాలోచనగా ఉండకు, దూరదృష్టిగా ఉండు, కొరతాలోచన పనికి రాదు. నువ్వు దూరదృష్టి కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, దయ కలిగి ఉండు, ముద్దబ్బాయిలాగా ఉండకు, తెలివితేటలను పెంచుకో, వివేకాన్ని పెంచుకో, చైతన్యాన్ని పెంచుకో, ఈ జాగ్రత్తగా పెంచుకుంటే ఈ సద్గుణ గుణాల యొక్క సంపద, ఈ గుణాల యొక్క సంపద నీ సౌహృదమని, నీ సూక్ష్మ బుద్ధి. ఇది బాగా అర్థం చేసుకోండి. స్థూల బుద్ధి ఉన్నవాడికి స్థూల విషయాల మీదకి వెళుతుంది, బుద్ధిని ఎవడైతే సూక్ష్మం చేసుకున్నాడో ఆ హృదయంలో ఉన్న సూక్ష్మ వస్తువులను తెలుసుకోవడానికి అది ప్రయత్నం చేస్తుంది. ప్రాపంచకంలో కూడా, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాపంచిక రహస్యం, లోకం యొక్క రహస్యం, సృష్టి యొక్క రహస్యం స్థూల బుద్ధి ఉన్నవాడికి తెలియదు, సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి తెలుస్తుంది. తర్వాత శరీరం మరణించిన తర్వాత ప్రయాణం చేసినప్పుడు జీవుడు ప్రయాణం చేస్తాడు. శరీరం మరణించిన తర్వాత ఆ జీవుడి యొక్క ప్రయాణం కూడా సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి తెలుస్తుంది, కానీ స్థూల బుద్ధి ఉన్నవాడికి తెలియదు. మంచి సత్పురుషులతో సహవాసాన్ని కల్టివేట్ చేయండి. కొంతమందికి మంచి వాళ్ళతో సహవాసం అలవాటు ఉండదు. అలవాటు లేకపోయినా కల్టివేట్ నేర్చుకోండి. మీకు ఇంతకుముందు పూర్వం అలవాటు లేదు, సహృదయం ఉన్న వాళ్ళతోటి సహవాసం చేయడం పూర్వం మీకు అలవాటు లేకపోవచ్చు. మీకు అలవాటు లేకపోయినా ఇప్పుడు కల్టివేట్ చేయండి, ఇప్పుడు నేర్చుకోండి. ఏదైనా మనకు ఇప్పుడు ఏదైనా ఒక విషయం నేర్చుకున్నప్పుడు ఇంతవరకు మాకు రాదు కదా అని ఎప్పుడు నేర్చుకోవడం ఎందుకు అలా అనుకోకూడదు. ఎంత వయసు వచ్చినా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే వచ్చి జన్మడేది మనకు కలిసి వస్తుంది. అంటే ఈ వయసు వచ్చిన తర్వాత మేము నేర్చుకుంటామంటే అలా అనుకోకూడదు. ఎంత వయసు వచ్చినప్పటికీ నేర్చుకోవడం, ఎంతో కొంత మనం నేర్చుకుంటే, ఈ గీతలో భగవంతుడు చెప్పినవాడు మంచి చేసిన వాడికి, ఏదైనా మంచి విషయాలు నేర్చుకున్న వాడికి చేతులతో మంచి చేసిన వాడికి దుర్గతి లేదని చెప్పాడు వాడు. అంటే నువ్వు చేసిన మంచి నీకు వచ్చేస్తుంది, నువ్వు గ్రహించిన మంచి విషయం కూడా నీకే వస్తుంది, నాకేం అక్కర్లేదు, రాబోయే జన్మలో నీది నీకే ఇచ్చేస్తాను. అయితే ఏదో ప్రయోజనం కోసం నువ్వు చేయకు. ఈ లోకానికి సంబంధించినటువంటి గౌరవాల కోసం కానీ, పరలోకంలో ఏదో సుఖాల కోసం కానీ వాటి కోసం ఏమి చేయకు. మంచి మంచి కోసమే చెయ్యి. ఇతరులు గుర్తింపు ఇతరులు గుర్తించవచ్చు గుర్తించకపోవచ్చు. ఇతరులు గుర్తించాలను కో ఇతరులు గుర్తింపు కోరితే నీకు అహంభావన పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది, మరణానంతరం చీకట్లోకి వెళ్ళాలి నువ్వు.
డార్క్
అంటే నీకు భక్తి లేకపోతే నీకు ముక్తి కలగదు, జ్ఞానం లేకపోతే నీకు ముక్తి కలగదు. జ్ఞానం వేరు భక్తి వేరు కాదు. ఎక్కడైతే భక్తి ఉందో అక్కడ జ్ఞానం ఉంటుంది, ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ భక్తి ఉంటుంది. ఆ రెండు వేరు కాదు అయ్యా. అయి ఇప్పుడు లేవని మీరు కంగారు పడకండి, ఇది పొరపు కూడా వదిలేయండి. ఇప్పుడు లేకపోతే కల్టివేట్ కొత్తగా కల్టివేట్ చేసుకోండి, కల్టివేట్ చేసుకోండి. అంటే సత్పురుషులు అంటే సత్పురుషులు సహవాసం వల్ల మన మనస్సును మనం జయించే ఉపాయం నీకు తెలుస్తుంది. అది ఎంత వివరంగా చెప్తున్నారో చూడండి. అంటే మార్గం కనిపిస్తుంది, మార్గం కనిపిస్తుంది. ఇప్పుడు చూసారు మన కారుకి హెడ్ లైట్స్ ఉంటాయి. కారు ప్రయాణం కారుకి కారు 70 మైళ్ళ స్పీడ్లో ఉన్నా 80 మైళ్ళ స్పీడ్లో ఉన్నా ఆ హెడ్ లైట్స్ ఏం చూపిస్తూ ఉంటాయి, నీకు మార్గం చూపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆ సత్పురుషులు హోలీ కంపెనీ, ఆ హోలీ కంపెనీ సత్పురుషుల సహవాసం వల్ల నీకు నీ మనసుని ఎలా జయించాలో, నీ బంధం నుంచి నేను ఎలా ఏర్పడాలో, అది నీకు హెడ్ లైట్ కారుకి ఏ విధంగా హెడ్ లైట్స్ ఆ కాంతిని చూపిస్తాయో ఆ మార్గాన్ని చూపిస్తాయో, అలా మోక్ష మార్గాన్ని కూడా సత్పురుషుల సహవాసం వల్ల నీ మనస్సును జయించుకునే ఉపాయమే కాకుండా ఆ మార్గం మోక్షానికి వెళ్ళే మార్గం నీ కళ్ళకు కనిపిస్తుంది అయ్యా. ఓ